ఆ రాజుగారి చేతులు పట్టుకుంటే పట్టుకున్నవాడి చేతులు విరిగిపోతాయి. అంతటి వీరుడు వాడితో నీకు యుద్ధమేమిటి? కన్యా నీవేడరణ రంగ గమనమేడా, వలదు వలదింక వైనంబ వలతు వినుమా. ఓ కన్యామణి, నువ్వెక్కడా, యుద్ధరంగం ఎక్కడా, మా మాట విను, అనవసరంగా చెడిపోకు. ఎంతో పూర్వం కొంతమంది అలాంటి పిచ్చి పనులు చేశారు, అలా పిచ్చి పనులు చేసి చచ్చిపోయారు అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మంచో చెడ్డో ఓపికుందో లేదో, నన్ను ఓడించిన వాడే నా భర్త. ఒకసారి శపథం చేశాంగా, శపథం చేశాక ఇంకా శపథం వెనక్కి తీసుకోకూడదు. శపథం అంటే ఏమిటి? ఓసారి చేశాక అది దాన్ని నిలబెట్టుకోవాలి. ప్రతిజ్ఞ అంటే దేని ప్రతిజ్ఞ అంటామండి? ప్రతిజ్ఞ చేసామంటే యావజ్జీవితం దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక్కసారి వంకాయ కూర తిన్ను అని కాశీలో ఒట్టెట్టుకున్నావు గయలోనో, ఇంకా యావజ్జీవితం వంకాయ మీదకి దృష్టి వెళ్ళకూడదు. వంకాయను చూసినప్పుడల్లా అయ్యయ్యో వదిలేశాని అనుకుంటే ఇంకా నువ్వు ప్రతిజ్ఞం చేసావు నీ మొహం. చాలామంది అంతే వదలడానికి ప్రయత్నించి తర్వాత ఎంత బాధపడిపోతారు. గురువుగారు ఏం చేయనండి, మా ఆవిడ తిన్నగా ఉండదండి, కొంతమంది భార్యలు గొడవ, వాళ్ళు వదిలేస్తూ వదిలేచ్చుగా, ఈయన పట్టుకు తీసుకుపోయారట, ఈయన తీసుకెళ్లి బలాత్కారంగా వంకాయ వదిలించారట, ఇక పులుసులో వంకాయ వేయకుండా ఎవడో ఉండడు, ఆ వంకాయ ముక్కలు పులుసులో కనపడినప్పుడల్లా వీడి కళ్ళల్లోంచి నీళ్లు గార్చి ఎంత పని చేసేవే భార్య ఆమెని అనుకుంటే అది ప్రతిజ్ఞ అవుతుంది. ఒకసారి వదిలిన వస్తువు మీద యావజ్జీవితం మళ్ళీ కోరిక రాకూడదు తెలుసా? పాతది ఆ పెంట వదిలిపోయింది అనుకోండి, అది మళ్ళీ గుర్తుకొస్తుందంటే ఎక్కడో కొద్దిగా సాధనలో లోపం ఉన్నది, ఆ సాధనను మళ్ళీ మనం సరిదిద్దుకోవాలి. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేశాను, దాని మీదే నిలబడతాను, నన్ను యుద్ధరంగంలో మీ ప్రభువు మహిషాసురుడు ఓడించాలి, ఓడించాడా వాణ్ణి వరిస్తాను, లేదా ఈ జీవితంలో వాడికి నాకు పెళ్ళి ఉండదు, పోండి చెప్పండి అనగానే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చారు. వెనక్కి వచ్చి రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా ఇదేమిటి, ఆవిడ మాటలు వినలేకపోతున్నాం మేము. మేము చూసాం ఒక ఆవిడ్ని, కొండ మీద ఉన్నది ఆవిడ, సింహం మీద కూర్చుని ఉన్నది, అపూర్వ సౌందర్యవి, మామూలు సౌందర్యవతి కాదు, దేవి దైత్యేశ్వర ప్రౌఢ దృశ్యతే కాచిత్ అంగన సర్వాంగ భూషణ నారి సర్వరత్నోపశోభిత నమానుషి నాసురీశ దివ్య రూప మనోహర సింహారూఢాయుధర అష్టాదశ కరావర సా నాదం కురుతే నారీ లక్ష్యతే మదగర్విత. ఓ దైత్యేశ్వర మహిషాసుర, ఒక దేవిని చూచాం, నీవు చెప్పినట్టే ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరికి పెళ్ళి దొరుకుతుందేమో, దానికి మేము ఎలా మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించి సామరస్యంగా మాట్లాడాం, ప్రేమగా మాట్లాడాం, వినయంగా మాట్లాడాం, నీతి తప్పలేదు, ఎక్కడ ఆవిడ సాధ్యమైనంత వరకు బెదిరించలేదు, కానీ అలా లొంగే స్త్రీలా లేదు. ఆవిడ ఎంత అందంగా ఉందో, కాచిత్తంగన ఒకనొక స్త్రీ, ఆవిడ దేవి. దేవి అనడం ద్వారా ఉత్తమ స్త్రీని మాత్రమే దేవి అనాలి. ఇప్పుడు చాలామంది దేవి అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ ఆ దేవిని చూస్తే మనకి ఉత్తమ స్త్రీలా కనపడే వాళ్ళు, పగలు చూస్తే రాత్రి కల్లోకి కూడా వచ్చేవాడు కూడా ఆ పేరు పెట్టుకోవచ్చు, తప్పే ఉందండి. పేరుకి మనిషికి సంబంధం ఉండాలని ఉంది, పేరుకి ఏకంగా కోటీశ్వరరాలని పేరు పెట్టుకుంది, కోటీశ్వరరాలని పెట్టుకున్నవాడు కుచించిపోయిన కోటి కూడా ఉండకపోవచ్చు. మా ఇంట్లో పాపం చాలా కాలం క్రితం ఓ ముష్టమ్మాయి వచ్చి భిక్షాంతి చేయండి ఆకలికి చచ్చిపోతున్నానంటే మా నాన్నగారు బయటకు వచ్చి మా కోసం వండిన అన్నం అంతా ఆవిడకి పెట్టారు. చాలా ఆకలితో ఇంత అన్నం తింది, శుభ్రంగా తిని ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చిన ఆవిడ, గురువుగారు మీ దయవల్ల ఇంత అన్నం తిన్నానండి అంటే, ఇంతకీ నీ పేరు ఏమిటంటే, నా పేరు మహాలక్ష్మి అండి. అలా ఉంటాయి పేరుకి మహాలక్ష్మి, చింకి గొడ్డలతో అన్నం అడుక్కుంటుంది. ఒక్కొక్కడే ఉంటాడు చావడానికి సిద్ధంగా ఉంటాడు ఇలాగా, ఎముకలు పోగు, నీ పేరేమిట్రా, భీమసేన్ అంటాడు వాడు, భీమసేన్ అంటువాడు. ఒక్కొక్కడికి నోట్లోకి ఒక ఇడ్లీ కూడా తినలేడు వాడు బతుక్కి, ఇడ్లీ నోట్లోకి ఎడితే చాలు బయటకు వాంతి చేసుకుంటాడు, నీ పేరేమిట్రా, బకాసురుడు అంటాడు వాడు. అంటే ఏమిటన్న వాడు, పేరుకి మనిషికి ఏం సంబంధం ఉండదు, బకాసురుడు ఎంత తిండి తినేవాడేకంగాను, రెండు దున్నపోతులు బండెడు అన్నం ఆ మనిషి, ఒక పూటకి వాడు తినే ఆహారం ఇది. అటువంటి వాడికి అంత ఆహారం తినేవాడికి బకాసురం అంటే చెల్లుతుంది, కానీ ఇలా బక్కగా ఉన్నవాడికి బక్క అని పేరెడితే వాడు బక్క బక్క కాదు. అలాగా అదేమిటో ఆవిడ దేవి పరమసుందరీమణి, సర్వాంగభూషణములు ధరించింది, శరీరంలో ప్రతి అవయవంలో ఆభరణాలే, సర్వరత్నాలు తాపడం చేయబడిన కిరీటం ధరించింది. ఆవిడ మానుష స్త్రీ కాదు, రాక్షస స్త్రీ అసలే కాదు, దివ్యమైన రూపంతో ఉంది. ఆ రూపం చూస్తే ఎవడన్నా మనస్సు పారేసుకుంటాడు. ఒక రూపాన్ని చూడగానే మన మనస్సు లగ్నమైందంటే ఆ రూపం మీదకి, మన మనస్సు అక్కడికి వెళ్ళిపోయిందంటే అటువంటి రూపమును మనోహర రూపం అంటారు. అంటే మనస్సుని అపహరించిన రూపం. మన మనస్సును అపహరించడం ఏంటన్నమాట, ఇక ఆ రూపం చూశాక మన మనస్సులో మనస్సు ఉండదు, మన మనస్సు మన దగ్గర ఉండదు అనమాట, అక్కడికే వెళ్ళిపోతుంది. సుందరిని వంటి దివ్య స్వరూపం అని పాటలు పాడతాడు అప్పుడు వాడు, చేతులు అతుక్కుపోకుండా ఉంటారు. ఇప్పుడు ఆవిడ అటువంటి మనోహర సౌందర్యంతో ఉన్నది, సింహం మీద కూర్చుని ఉన్నది, సింహ ఆరూఢ, సింహం మీద కూర్చున్నది, ఆయుధధర, అన్ని ఆయుధాలు ధరించింది, అష్టాదశకర, 18 చేతులు ధరించి ఉన్నది. వరా, వరా అనే శబ్దమునకు ఉత్తమ స్త్రీ, వరారోహ అన్న, వరా అన్న, ఇటువంటివి దేవి అన్న, ఇవన్నీ కూడా ఉత్తమ స్త్రీలకు వాడతాం. ఆవిడ మధ్య మధ్యలో హుమ్మని సింహనాదం చేస్తోంది. ఆవిడ సింహనాదం చేసి శంఖం ఊదడమే కాకుండా ఆవిడ ఎక్కున్న సింహం కూడా పెద్ద పెద్ద బొబ్బలు పెడుతోంది, గర్జిస్తూ ఉన్నది. ఆవిడ దగ్గరికి మేము వెళ్ళాం, నీ గురించి వర్ణించాం, నిన్ను పెళ్లి చేసుకోమన్నాం, కానీ ఆవిడ మదగర్విత, మదంతో అహంకరించి ఉన్నది, తన పరాక్రమాన్ని నమ్ముకుంది, నన్నెవరు ఏం చేయలేరోయ్ అంటోంది. అలా కాదమ్మా, మహిషాసురుడు వీరుడు వరించు అంటే, ఆ మహిషాసురుడు నన్ను వరించాలంటే నా దగ్గరకు వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను ఓడించాలి, నన్ను ఓడిస్తే ఆ బోడిగాన్ని పెళ్లి చేసుకుంటానంటుంది. యుద్ధం అంటుంది ఏమిటో ఆవిడ మాకు అర్థం కాలేదు, కానీ ఎందుకో ఆవిడ చూస్తే కొంత భీతి కూడా కలుగుతోంది. ప్రీతి భీతి రెండూ కలిగించే రూపం ఆవిడది. మహారాజా నువ్వే ఆలోచించు బాగా, ఆవిడ నిజంగా శక్తివంతురాలు కాకపోతే, సామాన్యురాలు అయ్యి ఉంటే, ఏ అండా లేకపోతే యుద్ధానికి కాలు దూవుతుందా, కయ్యానికి కాలు దూవుతుందా? కయ్యానికి కాలు దూవుతుందంటే ఏదో తెలియని శక్తి ఆవిడ రక్షిస్తోందేమో, లేక ఆవిడే శక్తివంతురాలేమో, దేవతలంతా కలిసి కుట్ర చేసి ఆవిడని తయారు చేసి పంపించారేమో, అసలు ఆవిడది రూపమే కాదేమో, ఆ రూపమంతా దేవతలు కల్పించిన కృత్రిమ రూపమేమో అని మాకు అనిపిస్తోంది అన్నట్టు వాళ్ళు. కృత్రిమం అయినా కాకపోయినా దేవతలందరి యొక్క అనుగ్రహంతో ఆవిడ పుట్టింది కదా, దేవతల యొక్క ప్రార్థనతో వచ్చింది కదా, అది వాళ్ళు కొంతవరకు ఊహించగలిగారు. వాళ్ళ పరిధిలో వాళ్ళ బుర్రతో వాళ్ళు ఆలోచించి ఆవిడ సామాన్యంగా మాత్రం రాలేదు అనుకున్నారట. అప్పుడు మహిషాసురుడు కాసేపు ఆలోచించి, ఎందుకో గాని ఈ పూట నా హృదయం అంతా కలచి వేయబడుతోంది, నాకు కూడా ఒక రవ్వంత కంపం వస్తోంది, ఎంతో పూర్వం ఎంతోమందితో యుద్ధం చేసినప్పుడు భయపడని నేను ఈ పూట కొంచెం భయపడుతున్నాను. అలాగని పిరికివాణ్ణి ఏం కాస్తమా, అపశకునములు ఏవో తోస్తున్నాయి, వచ్చినప్పుడు చూస్తే మదగర్వితురాలు అంటున్నారు, సౌందర్యవతి అంటున్నారు, ఏం చేద్దాం అనగానే వాడి మంత్రులు ఉన్నారుగా పక్కన, వాళ్ళలో తాముడు అన్నవాడు లేచాడు. ఏమిటి మహారాజా, ఇంత అమాయకులు అయిపోతున్నారు మీరు, మీరెక్కడా, మీ పరాక్రమం ఎక్కడా, ఒక స్త్రీ ఎక్కడా, మీరు ఊ అనండి, నేను వెళ్ళి ఆ దుష్టురాలు జుట్టు పట్టుకుని ఈడ్చి పట్టుకొచ్చి మీ కాళ్ళ దగ్గర బారేస్తాను, మీరు బలాత్కారంగా తాళి కట్టేయండి, ఎవడొస్తాడో చూస్తాం అన్నాడు వాడు. అప్పుడు రెండోవాడు అన్నాడు, అంతే మహారాజా, యుద్ధం చేయటానికి మీరు ఎప్పుడూ వెరవరు, ఏదో మీరు ఒక్కొక్కసారి మమ్మల్ని పరీక్షించడానికి, మా బుద్ధి ఎటువంటిదో పరీక్షించడానికి, అసలు మేము మీకు సాయం చేస్తామో లేదో తెలుసుకోవడానికి ఇలా అంటున్నారు తప్ప మీకు పెరిగితనం ఏంటి? మీ దగ్గర పనిచేసే సైనికులు, మంత్రులు, సేనాధిపతులు ఒక్కొక్కడు 3 లోకాలు జయించగలరు, ఇంతమంది కలిస్తే అసలు ఇక జయించడానికి అవతలవాడు ఎవడో దొరకడు మనకి, మమ్మల్ని పంపండి అని అసిరోముడు అన్నవాడు అన్నాడు. బిడాలుడు అన్నవాడు మంచి బడాయిలు పలికాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటి మేషాలు వెలియడం, మేము పెడతామంటే మేము పెడతామన్నారు. ఇన్ని ఉన్నాక వీడికి మళ్ళీ ధైర్యం వచ్చేసింది, ఇంతమంది మహావీరులు నా దగ్గర సేనాధిపతులు ఉన్నారు, వరసగా అశిలోముడు, బిడాలుడు, తామ్రుడు, చిక్షురుడు, దుర్ముఖుడు, భాష్కలుడు, ఇలాంటి వీరులంతా నా సేనాధిపతులు, ఎంతమంది ఉండగా నాకేం భయం. అయినా మరొక్కసారి తామ్రుడు అనేటటువంటి వాడు దూతగా వెళ్ళి ఆవిడ ఒప్పిస్తే మంచిదనిపిస్తోంది, ఒప్పించిన తర్వాత అప్పుడు యుద్ధానికి అడదాం, ఆవిడ నొప్పించకుండా ఒప్పించి నా దగ్గరికి తీసుకురా అని మొత్తం సర్వసేనాధిపతి ఒకడు ఉన్నాడు, వాడి పేరు తామ్రుడు. వాడు కోపగిస్తే వాడి ముఖం ఎర్రగా అయిపోతుందట, కొంతమంది కోప వచ్చిన వాడు ఆ ముఖం అంతా మరీ బొత్తిగా రాగి రంగులోకి వచ్చేస్తుంది, తామ్రవర్ణంలోకి శరీరం వస్తుంది కనుక తామ్రుడు అన్నారు వాడిని. ఆ ముఖంలో అందం ఉండదండో, ఆ కోపంతో ఎరుపెక్కిన వాడు ముఖాలు ఉంటాయే, భయంకరత్వం కనపడుతుంది అందులో, అటువంటి వాడికి తామ్రహ అని పేరు.
వాణ్ణి దూతగా వెళ్ళి రమ్మరగానే వాడు మంచి అట్టహాసంగా ఆయుధాలు అవి తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రూపం చూచాడు, వాడు తెల్లబోయాడు. ఈవిడంత తేలిగ్గా లొంగేది కాదని అర్థమైంది వాడికి. కొంచెం శక్తి తోడగానే ఆ శక్తికి లొంగే లక్షణం మనస్సుకు ఉంటుందిట. వ్యాసుడు కాశీఖండంలో చెప్పాడు, దానినే శ్రీనాథుడు భీమపురాణంలో కూడా భీమేశ్వర పురాణంలో కూడా రాశాడు. డాయబోయి అప్పుడా ఎమ్మ ఎవ్వరో ఏమి కులము నదియో ఎరుగకయును ఏ జుహారుడితి హృదయంబలేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. ఓ చోట ఒక స్త్రీ కనపడిందిట, ఒక అమ్మవారు కనపడిందిట. ఈ అమ్మవారు కనపడగానే దగ్గరికి వెళ్ళి వినయంగా రెండు చేతులు జోడించి నమస్కరించాట వ్యాసుడు. ఆవిడ కనబడగానే అసలు ఆవిడ ఎవరు, ఏమి కులం, ఆవిడ వయస్సు ఎంత ఉంటుంది, శక్తి ఏమిటి, ఇవేమి ఆలోచించకుండా 18 పురాణములు రాసిన సద్గురుడు వ్యాసుడు వెళ్ళి టక్కు దండం పెట్టాడు. ఆ నమస్కారం చేశాక అంటాడైనా, ఆవిడ్ని చూడగానే నాకు తెలియకుండానే నేను రెండు చేతులు జోడించి నమస్కరించడానికి గల కారణం నా హృదయమునకు ఆవిడ శక్తి ఉంటూ అర్థమయ్యింది. మన హృదయానికి తెలుస్తుంది అవతలవాడి శక్తి. అహంకరించి మనం అప్పుడప్పుడు అవతలవాడు గొప్పవాడని తెలిసినా నమస్కరించం, కానీ మన హృదయం మనకు ఎప్పుడూ చెబుతూనే ఉంటుందిట, అవతలవాడికి నమస్కరించు, వాడు గొప్పవాడు లేదా వాడు పాపాత్ముడు దూరంగా ఉండని చెబుతుందిట. మనస్సు చెప్పిన మాట కూడా వినమాట మనం ఒక్కొక్కసారి. కాబట్టి మన మనస్సే మనకి దేవుడు, మన మనస్సే మనకు సాక్షి. అందుకే మనస్సాక్షితో చేయమన్నాను. ఈతడి మనస్సు ఆవిడ చూడగానే ఈవిడ అసాధారణ శక్తివంతురాలు, ఈవిడ సకల లోకాలని ఏలగలదు, జయించగలదు అనిపించింది. అందుకే టక్కున రెండు చేతులు జోడించి నమస్కరించి, దేవి నీ అపూర్వ సౌందర్యానికి, నీ కాంతికి, నీ శక్తికి నేను జోహారు చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. నీవు ఉత్తమ స్త్రీ, మా రాజుగారు ఉత్తమ పురుషుడు. ఉత్తమ పురుషుడికి ఉత్తమ స్త్రీకి వివాహం అయితే మంచిది. నువ్వు ఇందాక మా దూతల దగ్గర ఏ వివ మాట్లాడేవన్నీ నాకెందుకు, నేను మళ్ళీ వచ్చాను, ఆయన గారికి మంత్రిని నేనే, సర్వ సైన్యాధ్యక్షుణ్ణి నేనే, తాంబురుడు అంటారు నన్ను, యముడితో యుద్ధం చేసి ఆ యముడిని ఓడించాను నేను. ఒకప్పుడు మా మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ప్రత్యేకంగా యముడితో నేను ఒక్కడిని యుద్ధం చేశాను. యముడు నా దెబ్బలు తట్టుకోలేక పారిపోయాడు. యమదండము చేతిలో పట్టుకున్న యముడంతటి వాణ్ణి ఓర్చిన తాంబురుణ్ణి. అందుకే నేను చెబుతున్న మాట విను, లోకాలకి మరణం విధించేవాడు యముడు. యముడు మా రాజుగారికి కింకరుడయ్యాడు. ఇంకా దేవతల సంగతి చెప్పే అవసరమే లేదు, వాళ్ళంతా ఓడి తలో చోటికి పారిపోయారు. ఎంతమంది దేవతల్ని, దిక్పాలకుల్ని, నరకలోకాధిపతి అయిన యముణ్ణి జయించిన రాక్షసులం మేము. మాకు ప్రభు మహిషుడు. అటువంటి వాడితో యుద్ధం చేసి అతని చేతిలో ఓడిపోతేనే పెళ్లి చేసుకుంటానంటావు, ఓడిపోవడం బట్టి అలా ఉంచు. మా వాడు గట్టిగా రెండు బాణాలు వేస్తే అసలు నీ శరీరమే పోయేటట్టు ఉంటుంది. జాగ్రత్త, ఎంత సుకుమారంగా ఉంది నీ శరీరం, ముట్టుకుంటే కందిపోయే ఎర్రదనం నీది, బాణాలు తగిలితే తట్టుకోగలవా. మా రాజుగారు కొమ్ములతోటి కొండలు పెకలించి నీ మీదకి విసిరితే ఆ కొండ లేక కొండ మీద ఉన్న బండరాళ్ళు నీ నెత్తి మీద పడితే నీ శిరస్సు పగిలిపోతుంది, కొబ్బరికాయ పగిలినట్టు పగిలిపోతుంది. వేర్లేదానా, ఎందుకు నా మాట విను, ఈ నవయవ్వనాన్ని పాడు చేసుకోకు. అందులో ఆడవాళ్ళకి యవ్వనం ఎక్కువ కాలం ఉండదు, తొందరగా పోతుందిట. స్త్రీణాం యౌవన మధ్రువం, స్త్రీలకు ఇంకా తొందరగా యవ్వనం నశిస్తుంది, నా మాట విను, ఆయన్ని పెళ్లి చేసుకో అనగానే, ఓ అరి తామరుడా, ఎంత వేదాంతం చెప్పేవరా బాబాకు, ఆ ప్రభువుకి తగినవాడు వాడు దున్నపోతు, దున్నపోతు మంత్రివి, దున్నపోతుకి సేనానివి, నువ్వు ఇంకో చిన్న దున్నపోతి. నేను దున్నపోతులనే పెళ్లి చేసుకుంటాను, మేము దున్నపోతుల మీద ఎక్కి ఊరేగుతూ ఉంటాం, మరీ తిక్కరేగితే దున్నపోతులు తీసుకెళ్ళి స్తంభానికి కడతాం. మా దగ్గర కూడా కొన్ని దున్నపోతులు గేదెలు ఉన్నాయి, వాటికి చక్కగా గడ్డి వేస్తాం, వాటికి అరటిపళ్ళు అవి పెడుతూ ఉంటాం. మీ ప్రభువు కూడా నా దగ్గర అలా దున్నపోతులాగా కొమ్ములు ఉంచుకుని వస్తే ఒక గట్టి తాడు ఒకటి ఉంది, మామూలు తాడు కదటది, బలమైన పగ్గం, ఈ తాడు వాడి మెడకేసి బంధించి తీసుకెళ్ళి పశువుల శాలలో ఒక స్తంభం ఉంది దానికి కట్టేస్తాను. దానికి కట్టేసి రోజు వాడికి కావాల్సిన మేత మాత్రం వేస్తాను. గోశాలే కాదు, అవసరమైతే దున్నపోతులు కూడా పోషించే పుణ్యాత్తులు గుంటూరులో ఉన్నారు, వాళ్ళంతా వస్తారు సాయంకాలం వచ్చి దున్నపోతా అని నీకు కూడా రెండేసి అరటిపళ్ళు పెడతారు, ఏదైనా పెడతారు. అలా హాయిగా నా చేతిలో బందీ అయి వాడు ఉంటే కలకాలం జీవిస్తాడు, లేదంటే నరకానికి పోతాడు. నువ్వు అన్నది నిజమే, యముణ్ణి నువ్వు ఓడించావు, కానీ ఎవడు అంత తేలిగ్గా ఓడిపోయేవాడు కాదు. ఓడిపోయినట్టు వెళ్ళిపోయాడు, నీ కోసం కాసు కూర్చునున్నాడు. ఇప్పుడు నేను కత్తి తీసి నేను నరికాననుకో, ఏ యముడిని నువ్వు ఓడించావో ఆ యముడే నీ ప్రాణం పట్టుకెళ్ళి ఇక నిన్ను శిక్షిస్తాడు. ఈ శరీరంతో ఉన్నప్పుడు ఓడిస్తావు, ఈ శరీరం పోయాక నీ ప్రాణం తీయటం ఆయనకి చాలా తేలిక. ఆయన ఎదురు చూస్తున్నాడు నా కోసం, నేను ఎప్పుడు ఈ దుర్మార్గుడిని చంపుతానా. ఆ చంపిన వెంటనే వీడి ప్రాణం పట్టుకుపోయి నన్ను ఓడించినందుకు ఫలితంగా యమలోకంలో కుంభీపాక నరకంలో వేసి వీడిని ఎలా వేయిద్దామని ఎదురు చూస్తున్నాడు ఆయన. కాబట్టి కారుకోతలు పోయాక పోయి వాడిని యుద్ధానికి రమ్మను, నన్ను ఓడిస్తే వాడిని చేపడతానని చెప్పు అనగానే వాడు ఏదో చెప్పడానికి దగ్గరికి రాబోయాడు. ఈ దండలు ఆభరణాలు ఆవిడికి ఇవ్వబోయాడు. వెంటనే దేవి ఒక్కసారి ఒక పెద్ద సింహనాదం చేసింది, మళ్ళీ శంఖం ఊదింది. దెబ్బకి వీడి గుండెలు పగిలిపోయాయి, హడిలి పారిపోయాడు అక్కడ నుంచి. మహావేగంగా పరిగెత్తుకొచ్చి, మహారాజా, ఆ దేవి మాటలకు ఒప్పుకునేలా లేదు, ఆవిడ శంఖారావం చేస్తే గుండెలు బేజారు ఎత్తిపోతున్నాయి, బదారును పడ్డాను నేను, హడిలిపోయి ఆవిడ సామాన్యముగా మనం చెప్పే మాట విని పెళ్లికి ఒప్పుకునేటట్టు లేదు, ఎందుకు వచ్చింది, యుద్ధమైనా చేద్దాం లేదా పలాయనం చెత్తగిద్దాం అన్నట్ట. అప్పుడు మహిషాసురుడు, భాష్కలుడు, దుర్ముఖుడు అని వాడి దగ్గర ఇద్దరున్నారు. ఈ ఇద్దరిని పిలిచి ముందు మీ ఇద్దరు యుద్ధానికి వెళ్ళండి అన్నట్ట. ఈ భాష్కరుడు, దుర్ముఖుడు ఇద్దరు అపార సైన్యాన్ని వెంట పెట్టుకుని, రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళారు. కొండ దగ్గర పైన కూర్చుని ఉన్న అమ్మ సింహం మీద నుంచి క్రమంగా కిందకి దిగింది. సింహంతో పాటుగా ఆ కొండ దిగి వీడి దగ్గరకు వచ్చింది. ఈ ఇద్దరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, భాష్కరుడు అటువంటి వాడు, దుర్ముఖుడు అటువంటి వాడు, క్రూరమైన మృగాల వంటి ముఖాలు కలిగిన వాడు. వాడు దుర్ముఖుడిగా పేరు ఎందుకు వచ్చిందంటే వాడి ముఖం సింహము, తోడేలు, నక్క మొదలైన జంతువుల యొక్క ముఖములన్నీ కలగా పులగం చేసి సృష్టిస్తే ఎలా ఉంటుందో అలాంటి ముఖం కలిగిన వాట. ముక్కేమో తోడేలు ముక్కు, దంతాలేమో సింహం దంతాల వంటిది. ఈ పై తలకాయ భాగం అంతా ఓ నక్క లాంటిది, ఒకటి చెవులు మాత్రం పులి చెవులు లాంటివి. ఇలాంటి వికృతమైన ముఖం కనుక వాడిని దుర్ముఖుడు అన్నారు. కొంతమందికి అంతే అవయవాలు, ఎందుకో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకంగా ఉంటాయి. భగవంతుడు ఇచ్చిన అవయవాలు సరిపోక ఈ మధ్యన ఒక ఆవిడెవరో నా ఫోటో అండి అని పంపింది. ఇదేం ఫోటో అని చూస్తే పిల్లి చెవులు, పులి ముక్కు, ఇదేదో మార్ఫింగ్ చేయటంట దాన్ని అంటారట. దరిద్రం ఇదేంటి కర్మ, ఉన్న ఫోటోలకి గడ్డాలు తగిలించుకోవడం, చెత్తా చెదారం తగిలించుకుని మార్చుకుని అదేదో కెమెరా ట్రిక్ అంటే పంపడం ఏమిటి. రామచంద్ర హడిలిపోయాను చూడగానే అనమాట. ఈ తలకాయ ఒకటి స్త్రీది ఉంటుంది, ఈ కిందదంతా వాడు ఎవడదో పట్టుకొచ్చి కోడి లాంటి వాడు ఇలాంటి వాడిని పెట్టి పంపడం, పైగా నన్ను చూడమండం, గురువుగారు నా ఆకారం ఎలా ఉంది అని పంపారు. నేనే నిజంగా చూస్తానేమో అని అనుకుని, ఇంతలో మా అమ్మాయి వచ్చి, నాన్నగారు మీ ఫోన్లో ఇలా వచ్చింది ఏమిటంటే వికృతాకారం చెప్పాక దుర్ముఖులంటే వీళ్ళే అని కథ చూపించారు. కాబట్టి దుర్ముఖుడు ఎలా ఉంటాడో ఆ రోజుల్లో చూడకపోయినా ఈ మధ్యకాలంలో తమ రూపాలు రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు మహానుభావులు. ఈ దుర్ముఖుడి యొక్క రూపం ఎంత భయంకరంగా ఉంటుందో వాడు గొంతు కూడా అలాగే ఉంటుంది. వాడితో పాటు పక్కనున్నవాడు భాష్కలుడు, ఇద్దరు ఘోర యుద్ధం చేశారు. సోలాలు విసిరారు, ఖడ్గాలు విసిరారు, గదలు విసిరారు, డాలులతో కొట్టారు, యమపాశాలు విసిరారు, ఆగ్నేయాస్త్రం అంటే అస్త్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, అస్త్రాలు వేశారు. అమ్మవారు ఆ వచ్చే అస్త్రాలని తన ఆయుధాలతో పటాపటా నరికేసింది. కొన్ని ఆయుధాలు మింగేదిట, అప్పుడప్పుడు అర నోరు తెరిచేదిట, నోట్లోకి వెళ్ళిపోయే ఒకటి ఈటెలు, ఈటెలు కూడా తేగలు తిన్నట్టు తింది ఆవిడ. అంత పొడుగు భయంకరమైన ఈట ఆవిడ నోట్లోకి వస్తే చక్కగా కాల్చిన లేత లేత తేగ. మనం తేగ కూడా పూర్తిగా తినలేం గట్టిగా, కానీ ఆ తల్లి జగన్మాత టక 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 మింగిపారేసింది వాడిని. శతఘ్నులు మిరింగింది, గదలు లాగింది, మధ్యలో సింహం కూడా విజృంభించింది. సింహం కూడా విజృంభించి రాక్షసుల్ని తన పంజాదెబ్బలతో కొట్టి చీల్చి చెండాడింది. ఘోర యుద్ధంలో అమ్మవారు ముందు భాష్కలుణ్ణి, తర్వాత దుర్ముఖుణ్ణి కత్తితో నరికి అవతల పారేసింది. ఈ వెనక ఉంటారు కొంతమంది సైనికులు, వాళ్ళు అసలు యుద్ధంలోకి వెళ్ళరండోయ్, వాళ్ళు వెనకతలుండి కుత్తుత్తినేలా కత్తి ఊపుతారు, అవకాశం వస్తే పారిపోతారు వీళ్ళు. అలాంటి వాడు పరుగు పరుగును వెళ్ళిపోయి మహిషాసుర మహిషాసుర అనగానే వాడు ఆనందపడిపోయి, ఏమిటి ఆ దేవి ఓడిపోయిందా, మన వాళ్ళు బంధించి తెస్తున్నారా అంటే, బంధించి కాదు వీళ్ళు యమలోకానికి బందీలుగా వెళ్ళిపోయారు మహారాజా, అదేం పరాక్రమం. ఆ తల్లి ఈ భాష్కలుణ్ణి, దుర్ముఖుణ్ణి ఒక క్షణకాలంలో నరికేసింది. మన సైన్యంలో 300 మంది తెచ్చారు, ఏనుగులు పీనుగులైపోయాయి, గుర్రాలు వెర్రిమర్రిగా నేల మీద పడి తెచ్చిపోయాయి, రథాలు తుక్కుతుక్కైపోయాయి, కాల్బలమంతా అసలు ఏమి కాళ్ళు చేతులు అవయవాలు లేకుండా అయిపోయారు. ఘోర యుద్ధం చేసింది ఆవిడ, ఆవిడ పరాక్రమం ముందు రాక్షస సైన్యం హతసైన్యం అయిపోయింది. అనగానే ఈసారి ఆయన తాంబురుణ్ణి చిక్షురుణ్ణి పంపాడు. ఈ తామ్ర చిక్షురులు కూడా ఘోర యుద్ధం చేశారు అమ్మవారితోటి. అందులో తాంబురుడు అనేవాడు గదతో ఒక్క దెబ్బ కొట్టేట సింహాన్ని, తత్తాదృక్ష గదాభిఘాత హతమూర్ధం వయ్యు హరియక్ష ఉన్మత్త ప్రక్రియ నీడమోక నిలువల్ మర్త్యారి కోపించి ఉద్యత్తీవ్రస్థితి పైకి రాగని కనత్కడ్గంబు చేకూరి ఏషన్ సురల్ మ్రాన్పడన్. తిరుపతి వెంకట కవులు దేవీ భాగవతాన్ని అనువాదం చేశారు. తిరుపతి వెంకట కవులు అంటాగానే తిరుపతి శాస్త్రి గారు పోయారు పాపం, చెళ్ళపెళ్ళవారే రాశారు. దేవీ భాగవతంలో ఈ ఘట్టాన్ని చాలా మంచి రసవత్తరంగా రాశాడు ఆయన. ఈ తాంబురుడు అనేవాడు కొట్టినటువంటి గద దెబ్బకి హరియక్షం సింహం తలలా వంచి హుమ్మని ఎగిరి గంతులేసి వాడి వక్షస్థలం మీద తన పంజాతో ఒక దెబ్బ కొట్టి ఇలా గోళతో గీరింది. దాంతో వాడు అక్కడితో వెళ్ళిపోకుండా కత్తి తీశాడు. అదే సమయంలో అమ్మవారు భయంకరమైన తన ఖడ్గం దూసింది, వాడి శిరస్సు నరికింది. నరకడంతో వాడి మొండెల్లోంచి రక్తం ఫౌంటెన్ చిమ్మినట్టు చిమ్మిందిట, పాతాళం నుంచి జలం పైకి తన్నినట్టు తన్నిందిట. ఏదో పెద్ద పెద్ద ఏనుగులు తొండములతో నీళ్లు విడిచిపెడితే ఎంత వేగంగా పెడతాయో అంత వేగంగా వాడి మొండెల నుంచి రక్తం పైకి వచ్చింది. ఆ రక్తధారతో చేతులు కొట్టుకుని కాళ్ళు కొట్టుకుని కిందకి పడి తెచ్చాడు వాడు. దాంతో విజృంభించిన చిక్షురుడు మీదకు వచ్చాడు. వాడి కళ్ళల్లో చిక్షురుడి యొక్క చక్షువులలో బాణాలు కొట్టింది. ఆవిడ ముందు కళ్ళు పోగొట్టింది, ముక్కు నరికింది, కీళ్లు నరికింది, కాళ్ళు నరికింది, చేతులు నరికింది. చిత్రవధ అంటారు దాన్ని. చిత్రవధ ప్రౌఢిమ ఏర్పడంగా చూపి వాడిని ముక్కల ముక్కల కింద నరికి నరికి చిట్ట చివరికి తల నరికింది. వాడు కింద పడి తెచ్చాడు. అంటే వాడు ఎన్నో పాపాలు చేశారు, ఇలాంటి పాపాత్మునికి శిక్ష వేయకపోతే రేపు పొద్దున జనాలు పాపాత్ములు అవుతారు. అందుకే అత్యంత కరుణాస్వరూపిణి అయిన అమ్మ కూడా, అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు కూడా పాపాత్ముల దగ్గరకు వచ్చేసరికి మహాకఠోరమైనటువంటి నియమం పెట్టుకుంటుంది. మహాకాళిగా మారిపోతుంది, క్రోధాన్ని ఆవేశింప చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ నరిక అవతల బారేస్తుంది. ఈ దృశ్యం చూసిన వాడు భవిష్యత్తులో మనం ఇటువంటి పాపములు చేయకూడదు, సాధువులకి బాధ కలిగించకూడదు, కలిగిస్తే ఇటువంటి ఘోరమరణం వస్తుందని తెలుసుకోవాలి. అందుకని అమ్మ వాళ్ళని చిత్రవధ ప్రౌఢిమతో చంపింది. ముక్కల ముక్కల కింద ఒక్కొక్క అవయవం నరిక అవతల బారేసింది. ఒక్క దెబ్బకి చస్తే ఉందండి, పెద్ద బాధ ఉండదు. వేళ్ళు తెగి, కళ్ళు పోయి, మోకాళ్ళు విరిగి, అలా అలా ఒక్కొక్క అవయవం తెగుతూ ఉంటే కుయ్యో మర్రో అని ఏడవాలన్నమాట. చూసారే, పాపానికి శిక్షలు అనుభవించాలి. మతిపోయింది మహిషాసురుడికి. ఏమి విచిత్రం ఇది, వరుణుణ్ణి, ఇంద్రుణ్ణి, కుబేరుణ్ణి, నిరృతిని, వాయువుని, యముణ్ణి, అగ్నిని, ఈశానుణ్ణి, ఇటువంటి వీరాధివీరుడైన తెప్పాలకుల్ని, త్రిమూర్తుల్ని యుద్ధంలో ఓడించిన నా సేనాధిపతులు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు, అనేక వరాలు పొందిన వాళ్ళు, ఆయుధాలు ఉన్నవాళ్ళు, శరీరం ఆపాదమస్తకం ఇనుములో తయారు చేసుకున్నవాళ్ళు వాళ్ళు. వాళ్ళ శరీరాలు సామాన్యమైన శరీరాలు కాదు, ఉక్కులో ఉంటుంది. అటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళని ఒక స్త్రీ, ఒక సామాన్యురాలు, అది కూడా కోమలమైన శరీరం కలిగిన ఆవిడ పటపట నరికవతలు పారేస్తుందట. ఇది నిజమేనా? బహుశా ఆవిడ స్త్రీ అయి ఉండదు. ఈ త్రిమూర్తులు, దేవతలంతా కలిసి పన్నాగం పరిగి తమ శక్తులన్నీ ఆవిడలో నిక్షిప్తం చేసి ఉంటారు. సకల దేవతల యొక్క శక్తులు ఆమెలో లేకుండా ఉంటే ఆమెలో ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పరాక్రమం ఎక్కడి నుంచి వస్తుంది? సామాన్య స్త్రీ కాదు. అందుకే దేవతలు ఎప్పుడూ కూడా రెచ్చగొట్టి వదలకూడదు, వాళ్ళు చచ్చేదాకా విడిచిపెట్టకూడదు. ఓ నాలుగు దెబ్బలు కొట్టి ఆ తర్వాత వాళ్ళు వదిలేస్తే వాళ్ళు కక్ష కడతారు. శత్రుశేషం అందుకే ఉండకూడదని మా శుక్రాచార్యుడు చెప్పాడు. నేను వాళ్ళని ఉపేక్షించాను, వాళ్ళు పారిపోతే పట్టించుకోలేదు. వాళ్ళు ఇప్పుడు నా మీద కుట్ర పన్ని మళ్ళీ తమ శక్తులు పుంజుకుని ఏదో ఒక ప్రయోగం చేసి ఈ స్త్రీని సృష్టించి ఉంటారు అనుకుంటూ ఉండగా అశిలోముడు, బిడాలుడు అని పిలువబడే మరో ఇద్దరు సేనాధిపతులు వచ్చి, మహారాజా, మహారాజులు ఎంతోమంది జయించిన వాడివి, శక్రుణ్ణి ఓడించిన వాడివి, ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి, నీకెందుకు మమ్మల్ని పంపించు? ఏదో ఒక్కోసారి కాలం కలిసి వచ్చినప్పుడు సామాన్యులు కూడా గొప్పవాళ్ళని ఓడిస్తారు. ఆ దేవికి ఇప్పుడు జాతకం బాగుందేమో, ఆవిడకి వాళ్ళంతా కూడా క్షేమతారో సాధనతారో అయి ఉంటుంది. తారాబలం బాగున్నప్పుడు ఎటువంటి వాళ్ళైనా యుద్ధరంగంలో జయం పొందుతారు. ఇదంతా జాతక ప్రభావం అన్నారు వాళ్ళు. వీళ్ళకి కొంచెం జ్యోతిషం వచ్చినండి. అందుకని వాళ్ళేమన్నారు, ఇదేదో జాతక ప్రభావం తప్ప లేకపోతే ఓడిపోవడం ఎరగని మనవాళ్ళు ఓడిపోవడం ఏమిటి, కాల ప్రభావం ఇది. ఆ కాలాన్ని మేము అదుపులో పెడతాం, ఆ సుందరిని బంధిస్తాం, నీ కోరిక తీరేలా చేస్తాం, మేము పెడతామని అశిరోముడు, బిడాలుడు అనే ఇద్దరు బయలుదేరారు. ఈ ఇద్దరు కూడా ఘోర యుద్ధానికి వెళ్ళారు. దాదాపు 2.5 ఘడియల కాలం అమ్మవారితో యుద్ధం చేశారు. వాళ్ళను కూడా అమ్మవారు సంహరించింది. ఇంకా చెట్ట చివరగా మహిషాసురుడు తానే స్వయంగా బయలుదేరేట. వాడు బయలుదేరాడు కానీ వాడికి లోపల ఇంకా ఉంది ఆశ. 6 పోయినా ఆఖరిగా వెడుతున్న నన్ను వరించకపోతుందా, పైగా ఆవిడ సౌందర్యం గురించి మా వాళ్ళు తెగ వర్ణించారు అనుకుని అంతలోనే తన శరీరాన్ని చూసుకున్నాడు. చిచ్చి నల్లగా కొమ్ములతో ఈ గిట్టలతో ఉన్న రూపం పుట్టుకతో వచ్చింది నాకు. ఎందుకు వచ్చిందో ఈ దున్నపోతు రూపం, మా అమ్మ గేదె ఇవ్వడం వల్ల, మా నాన్న పశువై ఇలా నన్ను కనడం బట్టి నాకు ఈ మహిష రూపం వచ్చింది. చక్కగా మానవుల్లాగానో దేవతల్లాగానో అందంగా ఉంటే బాగుండు, కొంతలో కొంత అదృష్టం, తపశ్శక్తి వల్ల కామరూప విద్య వచ్చు నాకు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాను. స్త్రీలకి రూపం బాగుంటే ఆకర్షణకి గురవుతారు. మంచి అందంగా తయారయ్యి అలంకరించుకొని టిప్ టాప్గా గిరదాల జుట్టుతో విడితే అప్పుడు ఆ సుందరి నన్ను వరిస్తుంది అనుకున్నాడు వీడు. ఇలా అనుకుని ఏం చేసేటవాడు వెంటనే తన శరీరాన్ని మార్చేసుకున్నాడు. అప్పుడు వాడు చూస్తే ఎలా ఉన్నాడో తెలుసా, ఓ అరి బాబు ఎంత అందంగా ఉన్నాడో, చేతులు మోకాళ్ళకి తాగుతున్నాయి, అజానుభవ కూడా అనమాట. అప్పటి వరకు దున్నపోతు రూపంలో నల్లగా ఉన్నవాడు కాస్త ఎర్రగా బంగారం వంటి రూపంలోకి వచ్చేసాడు. మంచి కిరీటం ధరించాడు, ఒత్తుగా ఉన్న జుట్టు ధరించాడు, చెవులు డప్పల్లా అందంగా ఉన్నాయి, చెవులకు కుండలాలు ధరించాడు, సకలాభరణాలు ధరించాడు, కృత్రిమమైన రూపం ధరించాడు. ఇది చూడటానికి చాలా బాగుందనమాట. అలంకారం చేసుకుంటే ఒక్కోసారి అలా కనపడతారంటే కొంతమంది. ఓసారి నేను ఓ సినిమా హీరోని కలుసుకుందామని 1981 చెన్నై వెళ్ళాను. చెన్నైలో హిందీ పరీక్షలు రాసి ఏదో సర్టిఫికెట్ కోసం వెళ్ళానండి దక్షిణ భారతీయ ప్రచార సభకి. అక్కడ హీరో గారు ఉన్నారంటే ఆ హీరో గారు చూద్దామని వెళ్ళాను. ఆ హీరో గారు కాసేపటికి అక్కడికి వచ్చారట. నాకేం తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి ఫలానా హీరో గారు చూద్దాం అనుకుంటున్నానండి, ఆయన ఏరేంటంటే ఆయన ఎగాదేగా చూసి ఏ ఊరు బాబు మంది అన్నాడు. కుర్రాండి కదా అందుకని, అంటే పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర అండి, ఏలూరు దగ్గర గణపవరం అండి అన్న. గణపవరమా, మరి ఆ మాత్రం బుర్రలేదా, నేనే అన్నాడు. ఒక్కసారి ఎగాదేగా చూసి నేను అనుకున్న హీరో మీరేనా అండి, అంటే నేనేనండి అన్నాడు. మరి సినిమాలో అలా కనపడుతున్నారు ఇలా ఉన్నారు ఏంటంటే, ఇక్కడ నెత్తి మీద వెంటుకు లేదు, అక్కడ విగ్గు పెడతాం అంతే, ఇంకేముంది. ఆయన నిజంగా కసేపులా పెట్టుకునేవన్నీ అలంకారం చేసుకుంటే అప్పుడు కనపడుతుంది అనమాట. ఆహాహా, ఈయన చూసి మనం కుర్రాడు అనుకుని ఆనందపడిపోతాం అనమాట. ఆయన శ్రీదేవితో యాక్ట్ చేస్తాడు పైగా. ఆవిడ చూస్తే ఎంత కుర్రది, ఈయన చూస్తేనేమో చావడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక్కోసారి అలా కనపడతారు. పీనుగులు లాంటి వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటే ఈ అనుగుల్లో అందంగా కనపడతారు. మేకప్ అది కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వీడి దౌర్భాగ్యుడు ఎంత చండాలమైనటువంటి రూపం కలిగిన వాడు కూడా కామరూపం ధరించి అప్సరసల్ని పరవశింపచేసే రూపంతో అక్కడికి వచ్చాడ. వాడు ఇలా ఆ రూపంతో వచ్చి అమ్మకేసి చూశాడు. అమ్మవారి సౌందర్యానికి వాడు ఒక క్షణకాలం వ్యామోహితుడయ్యాడు. ఈ వ్యామోహితుడు అవుతున్న వీడు చూచి అమ్మవారు ఏం చేసింది, తన చేతిలో ఉన్న హలాదిని అనే శంఖాన్ని భయం ఊదింది. తమాగతం సమాలోక్య దైత్యానాం అధిపంతద బహుభిః సంవృతం వీరైః దేవీ శంఖమనాదయత్. ఈ దుర్మార్గుడు అపార రాక్షస సైన్యంతో ఆయుధాలతో యుద్ధానికి రావడం, రావడంతో తనని వెర్రిగా చూడడం, మారువేషంతో రావడం చూచిన దేవి శంఖమనాదయత్తు శంఖాన్ని భయనూదింది. ఆ శంఖ నాదానికి మహిషాసురుడు గుండెలు కాసేపు అవిసిపోయాయి. వాడి సైనికులు వణికారు. అయినా మహిషాసురుడు దగ్గరకు వచ్చి, సుందరి నువ్వెవరో సామాన్య స్త్రీవి కాదు, కాశిత్వం కళ్యాణి, అసలు నీవెవరివి, ఓ శుభప్రదమైన సౌందర్య స్వరూపం కలిగిన సుందరీమణి నీవెవరివి, నీ రూపం ఎంత బాగున్నది, అసలు నీ తల వెండ్రుకలు ఇంద్ర నీల మణుల్లో ఉన్నాయి, చేతి ఉంగరాలలో ధరించే నీలపు మణులు నీ తల వెంట్రుకల్లో ఉన్నాయి, అబ్బా ఆ ముక్కు సంపెంగ మొగ్గలా ఉన్నది, అసలు ఉందా లేదా అనిపిస్తుంది నడుము, శంఖంలా నున్నగా ఉంది మెడ, ఇలా నీ అవయవాలన్నీ తీర్చిదిద్దినట్టున్నాయి, అటువంటి సుందరీమణివి సామాన్య మానవ స్త్రీవి మాత్రం కాదు అనిపిస్తున్నది. నువ్వెందుకు ఈ యుద్ధరంగానికి అడుగుపెట్టావో తెలియటం లేదు. ఇటువంటి సుందరీమణులు చక్కగా కాళ్ళకి గజ్జలు కట్టుకుని నృత్యం చెయ్యాలి, సంగీతం పాడాలి, పాటలు పాడాలి, లేదా నాలాంటి వీరుణ్ణి పెళ్లి చేసుకోవాలి. నన్ను చూచావా ఎంత అందంగా ఉన్నాను, మానవాకారం ధరించాను నీకోసం, నా మహిష రూపం విడిచిపెట్టా. లోకోత్తర సౌందర్యం నాది, అపూర్వ సౌందర్యం నీది, పరాక్రమం నాది, నీకు కూడా పరాక్రమం ఉందని విన్నాను. కొంతమంది మా వాళ్ళు మరణించారు గనక. తర్వాత ఇవాళ నన్ను కాదన్నావు అనుకో, నీకు మళ్ళీ జీవితంలో ఇలాంటి భర్త దొరకడం, అసలు పెళ్లి సంబంధాలు రావు, రేపు పొద్దున ముసలిదానివి అయిపోతావు, జుట్టు నిరిసిపోతుంది. వీడు ఎంత చెప్పాడో తెలుసునండి. ఇక్కడ ఆవిడకి కూడా, అమ్మవారికి కూడా ఉపదేశం చేశాడు. వెరిదానా, ఇప్పుడు నవయౌవనంలో ఉన్నావు, వచ్చిన సంబంధం మంచి సంబంధాన్ని కాదన్నావు అనుకో, ఇంకెవడో గొప్ప సంబంధం వస్తాడని ఎదురు చూసావనుకో, క్రమంగా నీకు కళ్ళు కనపడకుండా పోతాయి, పళ్ళు ఊడిపోతాయి, ముక్కులు చెవులు అన్నిటిలో ఉన్న సౌకుమార్యం తగ్గిపోతుంది, జుట్టు ఒత్తుగా ఉన్నది కాస్త ఊడిపోవడం మొదలు పెడుతుంది, నల్లగా ఉన్న జుట్టు తెల్లబడిపోతుంది, నువ్వు తిండి తినలేవు. అప్పుడు నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? నడుము వంగిపోయాక అప్పుడు పెళ్లి చేసుకుంటే మాత్రం సుఖమే ఉన్నది. అవకాశం వచ్చినప్పుడు దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇది రాక్షసుల యొక్క నీతి అంటే ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలాగే బోధించే వాళ్ళంతా ఇంచుమించుగా రాక్షసులలాగే ఉంటారు. అందుకని వాడు ఏమన్నాడు, పూర్వజన్మ పుణ్యం వల్ల సంయోగం కలుగుతుంది, తేడా వస్తే వియోగం కలుగుతుంది, ఈ కలవడం విడిపోవడం అంతా దైవేచ్ఛ. ఈ దైవేచ్ఛను నమ్ముకుని అవకాశం వచ్చినప్పుడు కలవడానికే ప్రయత్నించాలి. వియోగం ఎప్పుడూ మంచిది కాదు, విడిపోవడం వల్ల దుఃఖం ఉంది, కలిసి ఉంటే సుఖం ఉంటుంది. అందున సరి అయిన కాలంలో పెళ్లి చేసుకున్న వాడికి జాతకం బాగుంటుంది. ఇప్పుడు మన ఇద్దరం వివాహం చేసుకున్నాం అనుకో, నా పరాక్రమం నీ అందం ఈ రెండూ కలగా పులగమై మంచి పిల్లాడు పుడతాడు. చక్కగా నీ అందం అంతా వాడికి వస్తుంది, నా బలం వస్తుంది, నా శక్తులు వస్తాయి, ఆ పిల్లవాడిని మనం పెంచుకోవచ్చు, మన రాజ్యానికి వాడిని పట్టాభిషిక్తుడు చేయొచ్చు అనగానే అమ్మవారు అంది, నువ్వు అన్నది నిజమేనుకో, కానీ ఒకవేళ నిజంగా మనకి పిల్లాడు పుడితే నీ అందం నా లక్షణం వస్తే ఇబ్బంది ఏమో, నీ అందం దున్నపోతాను, నమ్మడానికి ఏముంది, అందువల్ల అలాంటి లక్షణాలు వస్తాయేమో, నువ్వు అనుకున్నట్టే దొరుకుతుందనేముంది, ఈ సంయోగ వియోగాలు అసలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు, అయినా ఇప్పుడు చెబుతున్నా విను. నాహం పురుషమిచ్చామి పరమం పురుషం వినా సమాం పశ్యతి విశ్వాత్మ తస్యాహం ప్రకృతి శివ. నేను ప్రకృతి స్వరూపిణిని, ఈ చరాచర జగత్తంతా నేనే, నన్ను అమ్మ అంటారు, శివ మంగళస్వరూపిణి అంటారు, విశ్వాత్మస్వరూపిణిని. నేను నీలాంటి పురుషుణ్ణి కోరుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను పురుషుడు కాదు స్త్రీ కాదు, శక్తిని అపార శక్తిని నేనే నా ఇచ్ఛతో ఈ రూపం ధరిస్తాను, ఈ రూపం ధరించి నా శరీరాన్ని రెండుగా చేసుకుంటాను, నేనే నాలో లీనమైపోతూ ఉంటాను, అర్ధనారీశ్వరుడిగా ఉంటాను, నేనే పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని, కామేశ్వరుణ్ణి కామేశ్వరిని, నేనే లక్ష్మిని నారాయణుణ్ణి, నేనే బ్రహ్మని నేనే సరస్వతిని, నేనే ఇంద్రుణ్ణి ఇంద్రాణిని, ఇలా అన్నీ సమస్తమైనవి నేనే. ఆఖరికి నీవు కూడా నాలో ఒక భాగం, కాబట్టి నీవు అనుకున్న వివాహ బంధం నాతో కుదరదు. ఒకవేళ నీకు నాతో ఇంకా బంధం కావాలి, పెళ్లి చేసుకోవాలనే కోరిక దృఢముగా ఉన్నట్టయితే యుద్ధానికి రా, నన్ను ఓడించు, నన్ను మించు, అప్పుడు వరించు తరించు, లేదా నరకాన్ని వరించు అనగానే వాడు తెల్లబోయాడు. అమాయకురాలి గనక నీ మీద జాలేసి నీకు ఒక కచ్చ చెబుదాం అనుకుంటున్నాను అని దేవీ భాగవతంలో మాత్రమే ఇక్కడ ఒక అద్భుతమైన కచ్చ చెప్పాడు. ఇది మార్కండేయ పురాణంలో ఉండదు, కానీ దేవీ భాగవతంలో ఉంటుంది. ఇదే కథ మరి అక్కడ కూడా ఉంటుంది కదా, అమ్మవారి చరిత్ర. అందులో మహిషాసురుడు కూడా ఒక చక్కని కథ కల్పించి ఆవిడ మనస్సు మార్చడానికి చాలా ప్రయత్నించాడు. అంటే ఎంత దుర్మార్గుడైనా కథలు చెబుతాడనమాట. పాపాత్ములు కూడా తమ పాపాన్ని సమర్థించుకోవడానికి అర్ధరాత్రి మీటింగులు ఎట్టరా, ఎందుకని తమ పాపాన్ని సమర్థించుకోవాలి కనుక. వాడు కొమ్ములు కాసేవాళ్ళు ఎలాగో ఉంటారు కనుక. అందుకని వాడు, వినండి ప్రజలారా, ఈ అమాయకురాలికి నేను ఒక కథ చెబుతున్నాను, ఆవిడ వింటుందో లేదో మీరు చూడండి అని ఆవిడకేసి తిరిగి, ఒక కథ చెప్పనా వింటావా అంటే, ఓ పోన్లే నీ కథ ముగిసేలోపు ఒక కథ చెప్పి వింటానండి ఆవిడ. జగన్మాత, జగన్మాత కూడా భలే చెప్పాడండి. సింహలో నామ దేశోస్తి విఖ్యాత పృథివీతలే చంద్రసేనాభిదస్తత్ర రాజా ధర్మపురాయణ. పూర్వం సింహళం అనే దేశాన్ని ఒక మహారాజు పరిపాలించేవాడు. నీకు తెలుసు కదా దేవి సింహళ ద్వీపం గురించి, అది ఇప్పుడు మనం శ్రీలంక అంటున్నామే, అమ్మవారికి చెప్తున్నాడు అనమాట. శ్రీలంక నీకు తెలుసుగా, సింహళం అంటారు దాన్ని. ఆ సింహళ ద్వీపం గొప్ప రాజ్యం, చాలా ప్రసిద్ధికెక్కిన రాజ్యం. ఈ భూమండలంలో సింహళ ద్వీపం సుగంధ ద్రవ్యాలకి, చందన వృక్షాలకి, యాలకులకు, అగరత్తుల చెట్లకి పెట్టింది పేరు. అంత గొప్ప సింహళ ద్వీపాన్ని పూర్వం చంద్రసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మాత్ముడు, ధర్మాన్ని మాట వరసకు కూడా తప్పేవాడు కాదు. ధర్మం కోసం ప్రాణమిచ్చేవాడు ఆయన. ఆయన పరిపాలనలో సాధువులు సుఖంగా ఉన్నారు, సన్యాసులు సుఖంగా ఉన్నారు, గృహస్థాశ్రమ ధర్మం సుఖంగా సాగింది. ఎక్కడ వర్షాలు కురవకపోవడం లేదు, పంట పండకపోవడం లేదు, కరువు లేదు, కాటకం లేదు, ప్రజలు కూడా ఐకవత్యంతో ఉండేవారు. ఎక్కడ కొట్టుకునేవారు కాదట, ప్రాంతీయ భేదాలు అస్సలు లేవు ఆ కాలంలో. క్షుద్ర రాజకీయ నాయకులు లేరు, ఉంటే వాళ్ళకు ఉరిశిక్ష ఉండేది. అందుకే ధర్మం నాలుగు పాదాలు నడిచేది. ఆ పుణ్యాత్ముని భార్య పేరు గుణవతి, నిజంగా గుణవతి ఆవిడ. ఈ చంద్రసేనుడికి గుణవతికి వరసగా ఇద్దరు కూతుళ్ళు పుట్టుకొచ్చారు. అందులో పెద్ద కూతురికి మందోదరి అని పేరు పెట్టాడు ఆయన. ఈ మండోదరి రావణాసుడి భార్య కోసం అండి. మళ్ళీ మండోదరి అనగానే రావణాసుడి భార్యట, గురువుగారు అక్కడ చెబుతట అని అప్పుడే మనకు కామెంట్ ఏమి ఒకర్లా. ఈ మండోదరి వేరే మండోదరి, బోల్డ్ మంది మండోదరులు ఉంటారు ఎందుకుంటారు. ఈ మండోదరి పెద్ద కూతురు పరమసుందరి, చిన్నప్పటి నుంచి విద్యలు బాగా నేర్చుకున్నది, సంగీతంలో ఆరితేరినది. ఈవిడకు చెల్లెలు కూడా పుట్టిన తర్వాత దానికి ఇందుమతి అని పేరు పెట్టారు. ఈ ఇద్దరు కూతుళ్ళని ప్రాణంలా పెంచుకున్నాడు ఆయన. అందులో సహజంగా పెద్ద కూతురు కదా, పెద్ద కూతురు మీద కొంచెం ఎక్కువ వ్యామోహం ఉంటుందిట. ఎందుకంటే పుట్టక పుట్టక చాలా కాలం తర్వాత పుట్టింది కనుక ఆ కూతుర్ని నెత్తి మీద పెట్టుకు పెంచాడు. అమ్మాయి సంగీతం నేర్చుకో, సాహిత్యం నేర్చుకో, నృత్యం నేర్చుకో, అది నేర్చుకో, ఇది నేర్చుకో అని ఈ మండోదరికి అన్ని రకాల సౌకర్యములు సమకూర్చి ఆవిడ పెంచి పెద్ద చేశాడు. ఆవిడ మంచి యుక్త వయస్సులోకి వచ్చింది, నవయువతి అయ్యింది. అప్పుడు సుధన్వుడు అని పేరు కలిగినటువంటి ఒక బావగారు ఉండేవాడు ఈయనకి. అంటే ఈయన భార్యకి సోదరుడు. ఆయన మద్రదేశాన్ని పరిపాలించేవాడు. మద్రదేశం అంటే ఇప్పుడు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, మాడ్రిడ్ని పూర్వం మద్రదేశం అనేవారు. ఈ మద్రదేశపు రాజుగారు సుధన్వుడు ఉన్నాడే, ఈ సుధన్వుడి చెల్లెలు గుణవతే ఈ చంద్రసేనుడి భార్య. అంటే స్వయాన మేనరికం అవుతుంది. అందుకని రాజుగారు ఒక రోజున తన భార్యని పిలిచి, భార్యామణి మనకిద్దరూ కూతుళ్ళు, ఈ కూతుళ్ళకి మంచి సంబంధం చూస్తే మంచి అల్లుళ్ళు వస్తే మనకు ఎంతో లాభం. మీ అన్నయ్య ఉన్నాడే మద్రదేశపు రాజు సుధన్వుడు, ఆయనకు ఒక్కడే కొడుకు కంబుగ్రీవుడు, వాణ్ణి పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ పెద్దమ్మాయి వాడితో చాలా సుఖపడుతుంది. కంబుగ్రీవుడికి భార్యని ప్రేమగా చూడటం అలవాటు. చిన్నప్పటి నుంచి ఆ కుర్రాడు బుద్ధిమంతుడు, ఆడవాళ్ళని గౌరవిస్తాడు, సంస్కారం ఉన్నవాడు, పరాక్రమవంతుడు. ఈ పెద్ద అమ్మాయిని అక్కడికి పంపేద్దాం, రెండో అమ్మాయికి ఇల్లరిక బుడలుండి తెచ్చుకుందాం, మన సామ్రాజ్యం వేద్దాం. ఏమంటామని కానీ భలే పని చేశారండి. సహజంగానంటే అన్నగారు కొడుక్కిచ్చి పెళ్లి చేయాలంటే ఎంత ఆనందం కలుగుతుందో ఆడవాళ్ళకట. నేను అనలేదు, మళ్ళీ వ్యాసుదని నడుచుమా మీరు, మళ్ళీ అటో సంబంధం ఇటో సంబంధం, మీ చెల్లెలు సంబంధం తేలేదుగా, మా అన్నయ్య కొడుకు అన్నారుగా, ఎంత ఆనందంగా ఉందో నాకు. మా అన్నయ్య దేవుడు లాంటి వాడు కదటండి, వాడు పేరే సుధన్వుడు. వాడు ఆయన కొడుకు కంబుగ్రీవుడు నిజంగా శంఖం లాంటి వెడగలిగిన వాడు. మా మేనల్లుడు అని చెప్పడం కాదు కానీ మా మేనల్లుడు లాంటి వాడు ఈ ప్రపంచంలో దొరుకుతాడా? అబ్బాబ్బాబ్బా ఎంత ముద్దుగా ఉంటాడో. మేనల్లుడు అల్లుడైతే ఇక మనకి గిల్లుడు ఉండదు. కాబట్టి ఈ సంబంధం ఖాయం చేద్దామనగానే ముందు అమ్మాయిని అడుగుదామని మండోదరిని పిలిపించారట. మండోదరి రమ్మనగానే ఒయ్యారంగా టిక్ టిక్ అని కాలిగజ్జలు గల్లుమంటూ ఉండగా ఆవిడ వచ్చింది. అమ్మాయి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీ మేనమా ఉన్నాడే సుధన్వుడు, ఆయన కొడుకు కంబుగ్రీవుడు, ఒక్కడే కొడుకు ఆయనకి, వాడు అందగాడు, పరాక్రమవంతుడు, వాడికి నీకు పెళ్లి చేయనా, నీకు ఇష్టమేనా అంటే ఇవిడ ఏగాదిగా చూసి, ఏమిటిది పెళ్ళే, చిచ్చిచ్చిచ్చి, ఈ పెళ్ళి అంటే నా ఒంటికి పడదు అసలు నాకు. ఈ మానవులమై పుట్టడమే ఒక దౌర్భాగ్యం అంటే ఈ పుట్టుకలో మళ్ళీ ఈ వివాహ సంబంధం ఏమిటి? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. వేదాంతం ఏం చెబుతోంది? పుట్టడం ఓ పెద్ద దుఃఖం, ముసలితనం మరింత దుఃఖం, వార్ధక్యంలో వచ్చే రోగాలు అంతా ఇంత కాదు, పెళ్ళయిన తర్వాత మొగుడు పెళ్ళారు ఎప్పుడూ కలిసి ఉంటారో లేదో ఏం తెలుసు, కొట్టుకు తెచ్చిపోవచ్చు, లేదా కలిసి ఉంటే ఆ తర్వాత వేళ్ళకి కలిసి ఉండడానికి పనికొచ్చే సంపద ఉండకపోవచ్చు, సంపద ఉంటే ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఇవన్న పిల్లలు పుట్టి నానా రకాలుగా ఏడిపించవచ్చు, ఈ దిక్కుమాల పిల్లలు చదివించాలంటే అదో గొడవ, ఈ పిల్లల్ని హాస్టల్లో పెడితే వీళ్ళకి తిండి పడకపోతే వాళ్ళు బక్క చిక్కిపోతే మనకి మళ్ళీ అదో యాతన, వీళ్ళకి పెద్దయ్యాక ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు, ఏం దొరుకుతుందో తెలియదు, ఎందుకు వచ్చింది బాబు ఈ పెళ్ళి, వద్దు పెటాకులు వద్దు నాకు, పైగా రేపు పొద్దున మా మనస్సులు కలిసి ఉంటాయో లేదు నాకేం తెలుసు, నాకు సింహడం అంటే ఇష్టం, వాడికి సింహం అంటే ఇష్టమై ఉండొచ్చు, నాకు పులిహార ఇష్టం, వాడికి పులిహార అంటే అసహ్యమై ఉండొచ్చు, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఉండలేకపోవచ్చు. క్రమంగా కాలప్రభావంతో మాలో ఐకమత్యం ఉండొచ్చు, తగాదా ఉండొచ్చు, కాలయోగాత్ మృతే తస్మిన్ నారీస్య దుఃఖ భాజనం. ముందే చెబుతోంది ఆవిడ. ఇవన్నీ ఓ పక్కన పెడదాం. పెళ్ళయ్యాక ఏం జరుగుతుందో, ఒకవేళ పెళ్ళైన వెంటనే మా ఆయన చచ్చిపోతేనో అంది. చూడండి, కాలయోగాత్ మృతే తస్మిన్, వాడు పోతేనో. ఇంక ఇలా అనుకుంటే సృష్టి ఒక్కడ బతకడా? అడుగు బయటికి ఎడితే కారు యాక్సిడెంట్ అవుతుందేమో, బైక్ మీద పెడితే బైక్ పడిపోతుందేమో, సైకిల్ తొక్కితే సైకిల్ విరిగిపోతుందేమో, ఫ్యాన్ కింద కూర్చుంటే ఫ్యాన్ నెత్తి మీద పడుతుందేమో అనుకుంటే ఎలా బతకగలుగుతామండి? ఎంత పిరికితనంతో నిరంతరం ఉంటే ఉపయోగంలా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను యాత్రలకు వస్తే అక్కడ చచ్చిపోతానేమో అనుకుంటే ఇంట్లో ఉంటే బతుకుతావా? వైకుంఠ యాత్రకో నరకయాత్రకో పోయే కాలం వస్తే ఆ యాత్రకే వెళ్ళక్కర్లా. భగవంతుడు నీకు నిజంగా దుర్యోగం రాస్తే, మృత్యువే రాస్తే, ఆ మృత్యువు ఎక్కడున్నా నిన్ను పట్టి వశం చేసుకుని పట్టుకుపోతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం వస్తే ఆగం. ఇంతవరకు మృత్యువుని చూసి ఆ మృత్యు ఇలా ఉంటుందని చెప్పగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. అది ఎందువల్ల మృత్యుదేవతను చూశాక మీరు ఇక్కడ కూర్చోలేరు. అందువల్ల ఈ వెర్రిది కాబట్టి ఏమో కాలప్రభావం వల్ల కాలయోగాత్ మృతే తస్మిన్ అరీస్యా దుఃఖ భాజనం అంది. కాలయోగం వల్ల నాకు పెళ్ళైన వెంటనే భర్తగారు ఢామ్మంటేనో, అప్పుడు ఇవైధవ్యం అనే దుఃఖం ఎంత ఉంటుందో. ఈ దిక్కుమాల మగాళ్ళు వాళ్ళు అయితే భారీపోయిన వెంటనే రెండో పెళ్లి చేసుకుంటారు, ఈ ఆడవాళ్ళకి మొత్తం రెండో పెళ్ళి అనేసరికి కొంచెం తటపటా ఇస్తారు, నాకు రెండో పెళ్ళి అవుతుందో లేదో, మళ్ళీ ఇదో గొడవ. ఈ గందరగోళంలో కూడా దుఃఖం అంతా ఆడవాళ్ళదే కదా పాపం. వైధవ్యం పరమం దుఃఖం శోక సంతాపకారకం. ఈ ప్రపంచంలో దుఃఖాల్లో కల్లా గొప్ప దుఃఖం వైధవ్యం. భార్యకి భర్త పోవడం వల్ల వచ్చే బాధ అంతా ఇంత కాదు, రేపటి నుంచి రక్షించేవాడు ఎవడుంటాడు, అన్నం పెట్టేవాడు ఎవడుంటాడు అని బాధపడుతుంది. కుటుంబం రక్షించుకోవడం ఎలాగని బాధపడుతుంది. అసలు ఈ శోకానికి ఈ బాధలకి మూల కారణం వైధవ్యం అవుతుంది. లేదా నా భర్తకి ఎప్పుడో కోపం వచ్చి టకటక నన్ను కొట్టొచ్చేమో, ఏమో తిక్కొచ్చి రేపు పొద్దున నన్ను కొడితే ఆ దెబ్బలు నేను పడతానా? తల్లిదండ్రులు ఎప్పుడూ తిట్టలేదు కొట్టలేదు, నా భర్త కొట్టొచ్చేమో. బాబు బాబు ఎందుకు వచ్చింది, నాకు ఇవేమి ఇష్టం లేదు, ఏ పాపాలో పుణ్యాలో చేసి జన్మ పొందాం, ఈ జన్మలో హాయిగా నా చిరికెత్తులతో కలిసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ చదువుకుంటూ వినోదంగా గడిపేస్తాను, వీలుంటే భగవంతుడిని స్మరిస్తాను, అది కూడా వీలుంటే. అంతేకాని నాకు ఈ వివాహం అనే బంధం వద్దు, పెళ్ళి వల్ల స్వేచ్ఛ నశించిపోతుంది. అమ్మ బాబోయ్, పెళ్ళి కానికృతం ఆడవాళ్లకున్న స్వేచ్ఛ పెళ్ళైతే ఉంటుందా? ఈ దౌర్భాగ్యం భర్త స్వేచ్ఛగా సినిమాకి అడనిస్తాడా, షికారు తిరగనిస్తాడా, ఇష్టం వచ్చింది తిననిస్తాడా, ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకొనిస్తాడా, నగలు ధరించనిస్తాడా? మళ్ళీ ఇంకో మాట ఏందండోయ్, పోని స్వేచ్ఛగా ఉండనిస్తాడు అనుకుందాం, మీరు ఒప్పించి ఒరే అబ్బాయి ఈ అమ్మాయిని స్వేచ్ఛగా వదిలి, ఏం కావాలంటే అది తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది అని మీరు ఒప్పించారు అనుకుందాం. ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటాడు, తర్వాత గర్భం ధరిస్తాం. గర్భం ధరిస్తే పిల్లాడు అడ్డం తిరిగితే చచ్చిపోవా? నేనే చచ్చిపోతానేమో పిల్లాడి కోసం. మాయిదారి పిల్లలో 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 అంటాడు ఆయన. అప్పుడు ఆ కడుపు వల్ల ఏమొస్తుందో, కడుపులో శిశువు చచ్చిపోయినా నాకే ప్రమాదం, బిడ్డ అడ్డం తిరిగినా నాకే ప్రమాదం, తీరా పిల్లాడు పుట్టాక వాడికి పాలిస్తే అందమంతా పోదు, నేను ముసల్దాన్ని అయిపోను, నడు వంగిపోదు, ప్రసవం అయ్యాక రోగాలు వస్తాయట, ఆ రోగాలతో ఏమైపోతాము, ముసలితనం తొందరగా మీద పడుతుందిట, అయ్యో ఎందుకు వచ్చింది. ఇవన్నీ బాగున్నా ఈ దిక్కుమాలిన పిల్లలు పుట్టుకొస్తారు, వీళ్ళని రోజు వీళ్ళని చదివించడం అవి ఇంకా బాధ. ఈ పిల్లలతో ఉన్న నరకయాత్ర కంటే అసలు పిల్లలు లేకపోతే మంచిది అని ఇంత రహస్యం ఇంత ముద్ద పెట్టి అక్కడ నా వద్దని. పాపం తల్లి తెల్లబోయి, అమ్మాయి చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా ఉంటున్నావో నేను పట్టించుకోలేదు, చాలా పెద్ద పొరపాటు చేశాను, నీలో ఈ దిక్కుమాల బుద్ధులు ఉన్నాయని తెలిస్తే చిన్నప్పుడే ఏ పద్మాకర్ గారి పురాణానికి పంపేదాన్ని, ఆయన పురాణం వినవాడంతా బాగుపడుతున్నారు హాయిగాను. అయ్యి ఎంత పొరపాటు జరిగింది, ఈ లక్షణాలు ఎలా వచ్చాయంటే నాకు చాలా కాలం నుంచి ఈ లక్షణాలు ఉన్నాయండి, ఎంత నచ్చ చెప్పినా నేను పెళ్లి చేసుకోను, మీరు పెళ్ళి అన్నారంటే ఏదైనా మింగి చచ్చిపోతాను లేదా సముద్రంలో దూకుతానండిట, ఎందుకు వచ్చిందిలే తల్లి అన్నారు వాళ్ళు. సో అంతా పెళ్ళి ఆగిపోయింది. ఈ పిల్లకి పెళ్ళి అవ్వకపోతే రెండో పిల్లకి ఎలా చేస్తాము అని కొంతకాలం ఆపారు చిన్నపిల్లని ఇందుమతిని. ఈలోపు ఒక రోజునేవుడు ఉద్యానవనంలో చెలికత్తెలతో కలిసి హాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటూ కాసేపు జల్లు పోరాటం అనే పేరుతో ఉద్యానంలో ఉన్న కొలనులో జలక్రీడలాడారు. జలక్రీడలాడి ఒడ్డుకొచ్చి బట్టలు ధరించి పువ్వులు కోసుకోవడం మొదలుపెట్టారు, పుష్పాభిచయం అంటారు అన్నమాట. ఆ సమయంలో రకరకాల పాటలు పాడుకుంటున్నారట. ఈ పాటలు పాడుకుంటున్న సమయంలో కోసల దేశపు రాజు వీరసేనుడు అనేవాడు అనుకోకుండా కొన్ని ఓడల్లో కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు చూడటానికి. టూరిజం అంటే చాలా బాగుంటుంది అక్కడ, అసలు సింహళ ద్వీపం చూడడానికి చాలా బాగుంటుందిగా శ్రీలంక. అందుకని ఎక్కడ కోసల అయోధ్యానగరం నుంచి రకరకాల ప్రయాణాలు చేసి ఓడ ఎక్కి కొంతమంది సైనికులను వెంట పెట్టుకుని అయోధ్యా నగరాధీశ్వరుడు మహావీరుడు సౌందర్యవంతుడు అయిన వీరసేనుడు అనేవాడు అక్కడికి వచ్చాడు. ఆయన రాజుగారికి అతిథిగా వెడుతూ ఈ ఉద్యానం దగ్గర ఆగాడు. ఉద్యానంలో కిలకలలు విన్నాడు ఆయన. ఆ కిలకలలు వింటూ ఆగిపోయి చూశాడు. ఏమి సౌందర్యవతి అనుకున్నాడు ఆ మండోదరిని చూచి. ఈ మండోదరి అప్పుడే స్నానం చేసి వచ్చి వస్త్రాలు ధరించి పువ్వులు కోసుకుంటూ ఉంటే ఆవిడ నిజంగా రతీదేవిలాగానో వనదేవతలాగో కనపడింది. వెంటనే అక్కడ తను ఆగిపోయి కొంతమంది చెలికెత్తెలు ఉంటే దాసీ స్త్రీ ఉంటే నేను వీరసేనుడు అనేవాడిని మాట్లాడాలనుకుంటున్నాను, ఆమె దగ్గరికి వెళ్ళి రాయిభారం నడిపి ఆమెతో మాట్లాడే ఏర్పాటు చేయండి అనగానే ఆడవాడు వెళ్ళి మా రాజుగారు కోసల రాజుగారు వచ్చారు నీతో మాట్లాడదాం అనుకుంటున్నాడు, నువ్వేమన్నా అనుమతిస్తావా అన్నారు. ఆవిడ అనుమతిస్తానన్నది. సరే రాజుగారు వెళ్ళాడు వీరసేనుడు. సుందరి, మీ నాన్నగారు నన్ను ప్రత్యేకంగా సింహళ ద్వీపం చూడటానికి ఆహ్వానించారు. నేను సామాన్యుడు కానుకు సుమా, నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహావీరుణ్ణి, నన్ను వీరసేనుడు అంటారు. నేను అందగాడిని కూడా పెద్దలు అన్నారు, ఇప్పటివరకు వివాహం కాలేదు. అసలు పెళ్లి చేసుకుందామని అనుకోలేదు ఇప్పట్లో, కానీ అనుకోకుండా నీ రూపాన్ని చూచాను. సింహళ దేశపు రాజు గారు పెళ్లి సంబంధం చూడడానికి ఒకవేళ నన్ను పిలిపించారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. నువ్వు అను నిన్ను నా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తురాలు చేస్తాను. వైవస్వత మరు వంశంలో పుట్టాను. ఇక్ష్వాకు మా అందరికీ మూల పురుషుడు. అటువంటి కాకొత్స వంశ తిలకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు లాభం. నేను ఉత్తముణ్ణి, నీచమైన వ్యసనములు ఉన్నవాడిని కాదు. అసలు మా కాకొత్స వంశం వాళ్ళు ఎవరో కూడా నీతి నియమాలు తప్పేవాళ్ళు కాదు అన్నట్ట. అనగానే ఆవిడ పకపక నవ్వింది. నీ బుద్ధి ఏదో ఇక్కడే తెలుస్తోంది. అసలు ఆడవాళ్ళు స్నానం చేస్తున్న చోటికి రావచ్చా? ఇంతుల్తోయములాడుచుండ మగవారే తెంతురే. ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటే మగవాళ్ళు వస్తారా? వచ్చినా నిర్భయంగా ఇలా పెళ్లి రాయబారాలు నడుపుతారా? సంస్కారం లేని దౌర్భాగ్యుడ, అసలు ఇలాంటి వాడిని పిలిపించిన మా నాన్నని తిట్టాలి. నాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, నీ మొహం చూస్తే తప్పు, పో, మళ్ళీ ఎప్పుడు పెళ్లి సంబంధం ఎత్తకు, అసలు ఈ జన్మలో నీకు పెళ్లి జరగకుండా చెప్పించుకున్నాను నేను అని నోటుకు వచ్చినట్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తెగ తిట్టేది. నేను తెల్లబోయి మాట వరసకి పెళ్లి ప్రసక్తి తెస్తే ఇన్ని తిట్లు తిట్టింది. పుట్టి బుద్ధెరిగాక అన్ని తిట్లు ఆయన ఎవరు తిట్టలేదు. రాజుగారు కదా, ఆయన ఎవరు తిడతారు? దాంతో ఆయనకు మతిపోయింది. సుందరి, తిట్టినా ఈ రాజుగారు పడతాడా లేదా పెళ్లి చేసుకుంటాడా లేదా అని నన్ను పరీక్షించడానికి తిట్టావా అన్నట. ఇదేమన్నా ప్రణయమేమో అనుకున్నా. చడమడ బుద్ధిహీనుడని తిడుతుంటే ఇది ప్రణయ కలహం ఏమిటి నీ మొహానికి? నేను పెళ్లి చేసుకోను, అసలు నాకు పెళ్ళే ఇష్టం లేదు అంది. పాపం నిరాశతో ఆయన చూద్దాం అనుకున్నవాడు కూడా నగరం చూడకుండా ఎందుకు వచ్చింది ఇంకెందుకు నగరంలో అని అనుకుని వాడెక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇది ఈ మండోదరి చెల్లెలు ఇందుమతి చూసింది పక్కనే ఉండి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎంత బుద్ధిహీనురాలు అయిపోయింది ఏమిటి అక్క, మహానుభావుడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా వీరసేనుడు, అటువంటి వాడిని తిరస్కరించింది దీని కర్మ అనగానే చీ దీని బుద్ధింతే, ఇంక దీనికోసం చూస్తే నీ పెళ్ళి అవ్వదు, నీకు స్వయంవరం చాటేస్తాను అని తన భర్తకి చెప్పి మా పెద్ద అమ్మాయి ఎలాగో పెళ్లి చేసుకోదు, మా రెండో అమ్మాయికి స్వయంవరం చాటామన్నారట. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి ఏం చేసేవారన్నమాట, ఇలాంటి దండలు చేతికి ఇచ్చేవారు. ఈ దండ ఇచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న మహారాజులందరికీ స్వయంవరం జరుగుతోంది రమ్మని ఆహ్వానం పంపేవారు. ఆ స్వయంవరానికి రాజులందరూ రావచ్చు, పరాక్రమం ఉన్నవాళ్ళు ఎవరైనా రావచ్చు. అరే నీకు కూడా ఓపికంటే యుద్ధం చేసే ఓపికంటే వెళ్ళచ్చు. కాకపోతే దీనికి వయస్సు కూడా లేదు, ఎవడైనా వెళ్ళచ్చు ఓపికన్నవాళ్ళు. అందువల్ల ఎక్కడెక్కడి మహారాజులు వచ్చేవారట. ఈ పిల్ల చేతికి దండిచ్చిన తర్వాత ఏమని చెప్పేవారు, ఇదిగో ఇతడు మద్రదేశపు రాజు, ఇతడు కోసల దేశపు రాజు, ఈయన ఏలూరు ప్రభు, ఈయన గుంటూరు ప్రభు అని ఇలా ప్రభువుల యొక్క పేర్లని చెప్పేవారట. ఆవిడ ఏకాదిగా చూసేది, అబ్బో వీడు అందంగా ఉన్నాడు కానీ ఏం లాభం, జుట్టు మాత్రం తెల్లబడిపోయింది. అందంగా ఉన్నంత మాత్రం చేత జుట్టు తెల్లగా ఉంటే తెల్లబడి చేసి ఉంటాం. వీడికి మీసం బాగుంది కానీ మీసం తెల్లబడింది. వీడి వల్ల మనకి అంత మోసం తప్పే ఉపయోగం ఉంది. వీడికి జుట్టు బాగుంది, కట్టు బాగుంది, ముఖంలో మాత్రం ముక్కు ఇంత మరీ పొడుగ్గా వచ్చింది. ఇలా చూసుకునేవారట, అన్ని వర్ణించేవారు వాడు మొహం మీద. ఆడవాళ్ళకి స్వేచ్ఛిచ్చారండి పూర్వం, ఆయన మొహం మీద చెప్పేది అనమాట, మీరు చాలా బాగున్నారండి, ఎటు వచ్చేటిపోయినా దిక్మాలు ముక్కేనండి, బాగాలేదు ఆ ముక్కు కనుక ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే బాగుంటారు, ఇలా ఇలా వర్ణించి చెబుతూ ఉండగా ఆఖరిన అక్కడ ఒక మహారాజు గారు దొరికారు. ఆయన చూడగానే ఇతడు చాలా బాగున్నాడండి, అన్ని అవయవాలు బాగున్నాయి, మనిషి యొక్క బుద్ధి కూడా ఎంతో పూర్వమే ఉన్నాం, వీడు చాలా మంచివాట అనుకుని ఆయన వాళ్ళలో దండేసింది. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఈ స్వయంవరం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చింది మండోదరి. ఈ చెల్లెలు వరించి పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఆ చెల్లెలు వరించిన భర్త గారి పక్కనే, అంటే ఈ చెల్లెలు కాబోయే భర్త పక్కన వాడి స్నేహితుడు ఒకడు వచ్చాట, వాడి పేరు చారుదేష్ణుడు. వాళ్ళ మేనమామ మద్రదేశపు రాజు ఎంతో పూర్వం చెప్పుకున్నామన్న కంబుగ్రీవుడు, ఆ కంబుగ్రీవుడికి వీడు తమ్ముడు. వాడు చూసింది ఏకాదిగా, వీడెవడో కొంచెం బాగున్నాడే, ఇంతకాలం పెళ్ళి వద్దు వద్దు అనుకున్నాను కానీ చెల్లెలకి పెళ్ళి అయిపోతుంటే పెళ్ళి అంటే కొంచెం బాగున్నట్టు అనిపిస్తోంది అనుకున్నది. వెంటనే కొంచెం సిగ్గొచ్చింది, ఈ పెళ్ళి అనగానే ఎక్కడ లేని సిగ్గు వస్తుందండి, అదేంటో అప్పటిదాకా లేని సిగ్గు అంత పురుష్ అనుకుంటూ పక్కెళ్ళిపోయింది బాబు. పురుషుని చూడకూడదు అనుకుని అనుకుని తల్లిని పిలిచి, అమ్మా నాకు కూడా చెల్లితో పాటు పెళ్లి చేయమని కానీ ఓసి నీకు కూడా పెళ్లి మీద దృష్టి వచ్చిందా, ఎవరిని వరించావి అంటే అదిగో ఆ చారుదేశ నుండి వరించాను అనగానే కంబుగ్రీవుడు తమ్ముడే వాడు, కంబుగ్రీవుడు మహారాజు చాలా ఉత్తముడు, మరి వీడిని ఎలా వరించామంటే ఆ రూపం బాగుంది అందుట. నిజానికి చారుదేశుడు అనేవాడు విరిగిపోయిన చారులో ఉన్నాడు, వాడు చారుదేశుడే కదా, సంస్కృతంలో చారు అందమేం కాదు. కానీ కర్మ అని చెప్పే కదా, పోయే కాలం వచ్చినప్పుడు అలాంటి బుద్ధులు పడతాయట. కంబుగ్రీవుడేమో నాలాగా ఎంత అందంగా ఉండేవాడు, ఈ చారుదేశుడు అనేవాడు వికారంగా ఉన్నట్ట, అయినా వాడే నాకు ఇష్టం అండి అంది. సరే కనీసం ఈ పిల్ల ఇప్పటికే ఇష్టపడింది కదా అని వెనక ముందు చూడకుండా సమయానికి ఒప్పుకుంది కనుక ముందు ఈ చారుదేశుడికి మండోదరికి పెళ్లి చేసి అప్పుడు రెండో పిల్లకి ఇందుమతికి ఆవిడ వరించిన వాడికి పెళ్లి చేశారు. ఇంకా పెళ్ళయ్యాక ఆనందంతో అత్తారింటికి వెళ్ళింది. ఈ చారుదేశుడు ఒక రెండు మూడు రోజులు బాగానే ఉన్నాడు, నాలుగో రోజు పేపాడు తాగాడు, తాగి రావే అని మూతిలా పక్కకు పెట్టి తడబడుతున్న మాటలతో రెండు పీకేట లెంప మీద ఆవిడకు మతిపోయింది. జీవితంలో ఎవడు ఇలా గోప మీద కొట్టినవాడు లేడు, ఈవిడ గోప గుయ్యమంది, గోప డావా అయింది. అడిగిపోయి మీరు తాగుతారా అంటే తాగుతా కూడదా అన్నట్టు వాడు. మరి నాకు చెప్పలేదంటే నువ్వు దొరకు అసలే పెళ్లి చేసుకుని అన్నావు, ఇప్పుడు నేను తాగుతా అని నిజంగా చెబితే పెళ్లి చేసుకుంటావా, అందుకని పిల్ల కోసం ఎన్న బద్ధాలైన ఆడచ్చు అన్నట్టు వాడు. ఇక అక్కడి నుంచి కొంత మనస్సుకి బాధ కలిగింది. మర్నాడు ఏం జరిగింది, ఉద్యానవనంలోకి వెళ్ళిందిట అశాంతి పోతుందని. అక్కడికి వెళితే అక్కడ పక్క దాసీది, ఇంట్లో అంట్లు తోమేటటువంటిది, చీపురు కట్టబుచ్చు ఇల్లు తుడిచేటటువంటి దాసీ దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని దానితో క్రీడిస్తున్నట్టు వాడు. ఇక చూడండి భయంకరమైన బాధ వచ్చింది, చెడామడా తిట్టింది. ఈ దాసీని కూడా విడిచిపెట్టవంటే నాకు పరమకామం, దాసీ ఏమిటి, ఎవడు దొరికితే వాళ్ళే నాకు, నువ్వు ఒక్కత్తి అనుకుంటున్నావు ఏమిటి, నీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయ్యారో అనగానే అప్పుడు నెత్తి పట్టుకుని అకర్తవ్యం కృతం కార్యం తజ్జాతం దుఃఖదం మమ, చెయ్యకూడని పని చేశాను, చెప్పిన మాట వినలేదు, పెద్దల్ని ఏడిపించాను, పెద్దలు మంచి సంబంధం తెచ్చినప్పుడు కంబుగ్రీవుడి తెచ్చినప్పుడు చీపు అన్నాను, వీరసేనుడి లాంటి మహారాజు వచ్చి నా వెంటబడితే నానా చివాట్లు పెట్టాను, ముక్క చివాట్లు పెట్టాను, చివరికి ఈ బుద్ధిమాలిన వాడిని, మూర్ఖుణ్ణి, వ్యసనపురుణ్ణి వరించాను. అందుకే పెద్దల మాట విన్న వాళ్ళు ఎప్పుడు ఇలా నాశనం అయిపోతారు, చెయ్యకూడని పని చేసిన దానికి తగిన ఫలితం అనుభవిస్తున్నాను, ఆనాడు చేసిన పిచ్చి పని దుఃఖదం మమ, ఈనాడు నాకు దుఃఖమిస్తుంది అని ఏడ్చింది. ఆ తర్వాత రోజు వాడు వ్యసనాలు తట్టుకోలేక అలాగని ఆత్మహత్య చేసుకోలేక కుమిలిపోయి ఏడ్చి ఏడ్చి కురువుపోయిపోయిందట. ఎక్కువ ఏడవడం వల్ల ఏమైపోయిందట, కళ్ళు పాడైపోయాయట, తొందరగా ముసలితనం వచ్చిందట. దుఃఖం ఎక్కువైతే అకాలంలో ముసలితనం వస్తుంది. చివరికి ఆవిడ చాలా కాలం అలా బాధపడి రోగాలతో చచ్చింది అని కథంతా మహిషాసుడు చెప్పాడు అమ్మవారికి, నువ్వు ఆ మండోదరిలా చెడిపోకు, నేను ఆ వీరసేనుడిలాగా కంబుగ్రీవుడిలాగా చాలా గొప్పవాడిని, వీరుణ్ణి, నీకు దొరికా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి వచ్చాను, ఏ క్లాసిఫైడ్లోనూ నేను ప్రకటన ఇవ్వలేదు ఇంతవరకు, అటువంటిది నీ దగ్గరకు వచ్చాను, కాబట్టి వెరిదానా ఓ జగదేక సుందరి, మండోదరిలాగా నువ్వు పాడైపోకు సుమారుగానే, ఓరి మందబుద్ధి, ఆ మండోదరి వేరు, నువ్వేమో మండోదరుడివి, ఓరి దౌర్భాగ్యానికి ఎన్నో చెప్పాను, నేను యుద్ధరంగంలో నన్ను ఓడించినటువంటి వాడిని మాత్రమే వివాహం చేసుకుంటాను బాబోయ్ అని చెప్పాను, ఓడించు, నీ పరాక్రమంతో మెప్పించు, అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీ దగ్గర నిజంగా పరాక్రమం ఉంటే, వీరత్వం ఉంటే, పౌరుషం ఉంటే నన్ను యుద్ధంలో జయించి వరించు అనగానే ఎన్ని చెప్పినా వినవు కదా, ఫలితం అనుభవించన్నాడు. ఘోర యుద్ధం జరిగింది అండి. అక్కడి నుంచి మహిషాసురుడికి అమ్మవారికి మూడు రోజుల పాటు రేయింబవుళ్ళ యుద్ధం జరిగింది. అమ్మవారు సరదాగా ఆడిందిలేండి. లీల కోసం అంతసేపు యుద్ధం చేసింది కానీ ఆ తల్లిదలుచుకుంటే వీడంతా వీడి బ్రతికంతా ఒక్క క్షణకాలంలో వాడి శిరస్సుని ఖండించగలదు. అయినా లీలయా అన్నారు, అంటే లీలతో ఆడుకోవడంతో యుద్ధం చేసింది. అప్పుడు మహిషాసురుడు ముందుగా ఓ పెద్ద ఏనుగు రూపం ధరించాడు, ఏనుగు రూపంతో సింహాన్ని కొట్టాడు. బుద్ధి ఉండేవాడికి అసలు అది సింహం, సింహం అంటే ఏమిటి, ఏనుగు కుంభస్థలం చీలుస్తుంది. అక్కడ ఏనుగు రూపంతో యుద్ధానికి రాగానే ఈ అమ్మవారి సింహం ఎగిరి ఆ ఏనుగు కుంభస్థలం చీల్చింది. దాంతో వాడు వణికిపోయాడు. ఈసారి శరభ రూపం ధరించాడు. శరభము అని ఎనిమిది కాళ్ళ మృగం ఒకటి ఉంటుంది, దానికి ఎనిమిది కాళ్ళు రెక్కలు కూడా ఉంటాయి. సింహములను అవలీలగా ఆకాశంలోకి తండుకుపోయేటటువంటి రూపం అది. మీకు ఎప్పుడన్నా శ్రీలంక వెళ్ళినప్పుడు చూడండి, శరభ మృగం అని ఉంటుందన్నమాట. అక్కడ ఒక ఆలయం ఉంటుంది, వీరభద్రుడు శరభావతారం ఎత్తినటువంటి ఆలయం. అక్కడ మనకు ఆ రూపం కనపడుతుంది, ఎనిమిది కాళ్ళతో మంచి రెక్కలతో ఉండే మృగం. పూర్వకాలంలో ఆ జాతి ఉండేది. కొన్ని జాతులు అంతరించిపోయాయి. పెద్ద పెద్ద భయంకరమైన రాకాసి గొల్లులు అనగా, కొన్ని రకాల ఖడ్గమృగాలు అనగా, ఈ ఎనిమిది కాళ్ళ శరభ మృగాలు అనగా, ఇవన్నీ ఎందువల్ల యుగాల్లో అంతరించిపోయాయి. అసలు మానవుడు వచ్చాక ఎవడు బతుకుతాడండి? మానవుడు ఎవ్వండి బతకడవాడు, చివరికి తాను బతకడు. పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, కొద్ది రోజులు పోయాక మొత్తం ప్రపంచం అంతా చెరువే కదా. ఇప్పుడు వర్షం కురుస్తుంది, అంతా అందులో కొట్టుకుపోతాం. ఈ చచ్చే ముందు వీడు పెంచుకున్న ఈ రొయ్యలు, ఈ చేపలు, పచ్చి చేపలు రొట్టెలు పట్టుకుని కొంచెం కొంచెం తిని ఈ పచ్చి చేప ముళ్ళు గొంతు కట్టాడు, వీడు పోతాడు. ఇంతే మనం చేసే పని. చేతులారా భూమిని ఎప్పుడైతే పాడు చేస్తున్నామో, వికృతం చేస్తున్నామో, చివరికి మిగిలేదు అదే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రకృతిని నాశనం చేయకుండా చూసుకోకపోతే ఏమీ ఉండదన్నమాట. కాబట్టి అనుక్షణము ప్రకృతిని రక్షిస్తే, ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు బతికితే అప్పుడు మనకి ఆహ్లాదం కలుగుతుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి, సకాలంలో ఎండలు వస్తాయి, ఋతుక్రమం నడుస్తుంది. పాపం ఆ శరభమృగాలు అంతరించే అటువంటి శరభమృగం రూపం ధరించగానే అమ్మవారు ఈటుతో ఒక పోటు పొడిచింది. అప్పుడు వాడు మళ్ళీ మహిష రూపం ధరించి, ఓసి ఈరోజు నీ జుట్టు పుచ్చుకుని నీ శిరస్సుని ఖడ్గంతో నరికి చచ్చిపోయిన మా సేనాధిపతులందరికీ నీ శిరస్సుని బలిగా కానుకగా ఇస్తాను అనగానే అమ్మ ఏం చేసింది, గర్జ గర్జ క్షణం మూఢ మధుయావత్పిబామ్యకం మయాత్వైహతే త్రైవ గర్జిష్యంత్యాసు దేవత. మూర్ఖుడ, కాసేపు గర్జించు, మొరుగు, పశువులాగా నీ ఇష్టం వచ్చినట్టు అరు, కాసేపే. నా చేతిలో మధుపాత్ర ఉన్నది, ఈ తేనె గిన్నెలో ఉన్న తేనె మొత్తం తాగేదా కాదు, ఇది తాగిన తర్వాత నీ సంగతి చూస్తాను. నువ్వు చచ్చిన తర్వాత ఈ దేవతలంతా బ్రహ్మానందం పొందుతారు. ఎన్నాళ్ళు ఈ దేవతల్ని కట్టు బారిసల్ని చేసుకుని పట్టుకుని పీడించావు, కాందిశీకుల్ని చేసావు, ఇంద్రాది దేవతలంతా కకావికలై పారిపోయేలా చేసావు. అసలు నీ కాలంలో ఒక్కడిని బతకనిచ్చావా నువ్వు? ఆడవాళ్ళని సుఖంగా ఉండనిచ్చావా? రంభాది అప్సరసలు వాడు పీడించేట భయంకరంగా పీడించాడండి. పైగా పీడించడంలో కూడా ఏదో నృత్యం చూడడం కాదనమాటి వాడు. కొరడాలతో కొట్టడం, నృత్యం చేసేటప్పుడు కింద మేకులు వేయడం, మేకుల మీద డ్యాన్స్ చేయమండి అంటవాడు. ఇది ఒక రకమైన క్రూరత్వం, నీచత్వం అది. ఆ భయంకరమైన నీచత్వంతో ఆడవాళ్ళను నువ్వు పెట్టిన హింసలన్నీ దేవతలు చెప్పారు. అందుకే నీకు తగిన శిక్ష విధించడానికి వచ్చాను అని పలికి చేతిలో ఉన్న పానపాత్రలో ఉన్న తేనె మొత్తం గడగడ తాగింది. ఇదే సంస్కృత దేవీ భాగవతంలో ఏమన్నారంటే, మార్కండేయ పురాణంలో కేవలం తేనె అన్నారు, ద్రాక్షరసం కూడా ఉందన్నారు. అందులో ప్రత్యేక ద్రాక్షాసవం, మంచి అపూర్వమైన ద్రాక్ష ఉద్యానవనం మణిద్వీపంలో ఉంటుంది. అమ్మవారి యొక్క నగరం, అమ్మవారి యొక్క దేశం, లోకం పేరు మణిద్వీపం. ఈ మణిద్వీపంలో అనేకమైన తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో ప్రత్యేకమైన ద్రాక్ష అని పేరు కలిగిన పళ్ళు ఉండేటటువంటి తోట ఉన్నది, ద్రాక్ష వనం. ఈ ద్రాక్ష మామూలు ద్రాక్ష కాదు, కొన్ని ఏమో నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. వాటికి గింజలు ఉండవు, వాటిని ముట్టుకోకుండానే దగ్గరికి వెడితే నోట్లో రసం పడిపోతుందిట, పరమ మధురం. ఈ ద్రాక్ష పళ్ళు సరస్వతీదేవి చిలుకు రూపంలో వచ్చి తింటుందిట. అందుకే తెనాలి రామకృష్ణుడు సరస్వతిని వర్ణిస్తూ వర్ణద్రాక్షాపల కీరి అంటాడు. అమ్మవారు మణిద్వీపంలోకి వెళ్ళినప్పుడు పళ్ళు తినడం కాదు ద్రాక్షాఫలాలు, భూలోకంలో ఉన్నప్పుడు అక్షరములు ఉన్నాయిగా ఆ మొదలుకొని అమ్మహ వరకు ఈ అక్షరములేనే ద్రాక్ష పళ్ళని తినేటటువంటి ఆడు చిలుకట.